సహోదర నేవిల్, ధన్యవాదములు మీకు. ప్రభు మిమ్మల్ని దీవించుడు కాక. ఇక్కడ ఈ రాత్రి ఉండుట నిజంగా ఒక భాగ్యము గెచ్చుతున్నాను. ఆ విధంగా అది చేయుటకు దేవుడు అనుమతి అనుగ్రహించినందుకు నాకెంతగానో సంతోషంగా ఉన్నది. కెమెరాలంటే నాకు కొద్దిగా భయంగా ఉంటుంది. కొనసాగించండి, వాటిని తీసుకోండి, మంచిది. నేను వాటిని గమనిస్తున్నాను, నేను వాటిని కనిపెడతాను. సరే, మంచిది, అది మంచిది. ఇది వేడిగా ఉన్నది. ప్రభు యొద్ద నుండి మనకు మహత్తరమైన రెండు వర్తమానములు ఉన్నవి. చాలా దూరం నుండి వాహనాలు నడుపుకుంటూ అనేకులు నా స్నేహితులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్నారు. అందులో కొందరు కెంటుకు నుండి వచ్చి ఉన్నారు. చూడండి, సహోదరు బెల్చ్ ఈవాన్స్, అతని యొక్క కుటుంబము ఇక్కడ జార్జియా ఎందలి స్టిఫ్టన్ నుండి వచ్చి ఉన్నారు. అక్కడ కాలిఫోర్నియా నుండి వచ్చిన వారిని నేను ఇక్కడ కలిశాను. ఇక్కడ మరికొందరు జర్మనీ నుండి వచ్చి ఉన్నారు. ప్రభువును సేవించుటకై ఒక ఈ చిన్న స్థలమునకు పలు పలు స్థలాల నుండి వచ్చి ఉన్నారు. సహోదరి నెల్లీ కాక్స్ నేను చూస్తున్నాను. ఆమె యొక్క అత్తగారు తదితరులు ఇక్కడే ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారంతా బహుశా ఈ రాత్రి కెంటుకీకి, జార్జియా, ఆ క్రింద టెన్నెస్సీ, పైగా ఓహియాకు వెళ్తారు. ఒక స్నేహితుడున్నాడు ఆరిజోనా ఎందలి, ఫీనిక్స్ అంత దూరం నుండి వచ్చాడు. సహోదరు టెడ్ డెడ్లీ, ఇంకో అనేకులు ఉన్నారు. నేను వారి పేర్లను పిలవలేను అనుకుంటున్నాను, పిలవగలను లేదనుకుంటున్నాను. ఈ రోజు మనల్ని దర్శించడానికి వారు వచ్చి ఉన్నారు. అందులో 90 పాలు చిటికి వరికి వారి చేతులు నేను తాకలేకున్నాను. చుట్టూరా చికాగో నుండి వచ్చిన నా స్నేహితులు నేను చూస్తూ ఉన్నాను. పట్టణానికి ఆవల నుండి వచ్చిన వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. సభకిల్లో 90 పాలు ఉన్నారు. ఇది దేశం అంతటి నుండి వచ్చిన పలువిధ సంఘం నుండి వచ్చిన వారు, పలువిధమైన స్నేహితులు కలయిక. ఈ ఉదయం ఎంతసేపు నేను బోధ చేశాను, ఎంతోసేపు, 1:30 గంట వరకు రోగులకై ప్రార్థించాను. కనుక నేను కొద్దిగా గొంతు బొంగరపోయినది. నాకు ఓ విధంగా లోపలికి తెచ్చుకుపై నేను బోధించవలసి ఉన్నది. దానినే మనము 2వ గేర్ అని పిలుద్దాం. ముందుగా అక్కడే సహోదరు లీవెల్ ఉన్నాడు. నా అనుచరులలో అతడు ఒకడు. ఓహియాలోని బాప్టిస్ట్ సంఘం నే అతనితో కరస్పర్శ చేయడం తప్ప మరేమీ చేయలేదు. మీరు బెన్ కదా? ఆమెన్ అని నీవు చెప్పుట నేను వింటలేదు. లేదా నేను నిన్ను ఎరిగి ఉందను. సహోదరు బిన్, నేను ఎరిగి ఉన్నాను. సహోదరు బిన్, నీవెక్కడి నుండి వచ్చావు? బోర్డన్, ఇండియానా. మీరు ఒక్కొక్కరు ఇక్కడ ఉండినందుకు నాకు సంతోషం, మాకు సంతోషం. మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ నేను ఉంచను, ఎందుకనగా భయంకరమైన మైళ్ళు మీరు నడుపుకుని పోవలసి ఉన్నది. మీరు ఒక్కొక్కరిని నా ఇంటికి, నాతో ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. అది నిజంగా నా భావమే. 3 గంటలకు విడిచిపెట్టవలసి ఉన్నది. అది ఉదయం 3-4 గంటల మధ్య నేను మిమ్మల్ని తీసుకుని వెళ్లాలని నేను ఆశపడుతున్నాను. ఆర్కన్సాస్ నుండి వచ్చిన నా స్నేహితుని, అతని భార్య నేను చూస్తున్నాను. గత రాత్రి ఇక్కడ ప్రభు ఈ విషయాలను తెలియచేసిన మనిషి నీవే కదా? నీవేనని నేను అనుకుంటున్నాను. నేను చుట్టూ అలా చూస్తుండగా కొత్త పాత స్నేహితులు ఉన్నారు కదా? కనుక నేను మిమ్మల్ని అందరినీ చూడాలను నా హృదయ వాంఛ దేవునికి తెలుసు. ఒక మంచివానిగా మీరు నన్ను తీసుకెళ్లాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఒక దినాన మనం అది చేస్తాము. అక్కడ మనం త్వరపడము, బిడ్డలను తీసుకుని రావాలని ఉండము. ఒకరు జబ్బుతో ఉన్నారు. ఆ ఘనమైన దినాన అవన్నీ అయిపోతవి. మనం అనేక మార్లు కలుసుకుంటామని నా నిరీక్షణ. ఇది నా ఆశ. నేను ప్రభువై నా యొక్క కర్తవ్యాన్ని తెలుసుకుంటే కనిపెడుతున్నాను. మంగళవారం నా యొక్క జీవిత కాలమంతా నాకెన్నడూ అవసరం లేనంతగా అవసరత నాకున్నది. నాకు ప్రార్థన అవసరత, నాకు ప్రార్థన అవసరమైనది. మీరు ప్రార్థన చేయాలనుకుంటే నేను మిమ్మల్ని ప్రార్థన కోరుకుంటున్నాను. నాకు మీ ప్రార్థన అవసరమై ఉన్నది. నాకై ప్రార్థన చేయుటకై మరవద్దు. గాలి ఎటు మలుతుందో మంగళవారము క్రీస్తు అంశము కొరకై లేక క్రీస్తు కారణము కొరకై అది నాకును సంఘానికి ఒక ఘనమైనది కాగలుగును కాక. కాబట్టి తప్పగా ప్రార్థించండి. ఆ తర్వాత ఏది చేయాలో, ఏ దిక్కులకు వెళ్లవలనో నేను కనుగొనే వరకు నేను ప్రభు కొరకై కనిపెడతాను. ఆ సమయమందు ఇక్కడ మందిరములో బయట లోపల ఉండి బోధిస్తూ రోగులకై ప్రార్థిస్తూ నేను ఏది చేయగలను అదంతా చేస్తాను. ప్రభుత్వము మనల్ని నిలపకపోతే ఆపు చేయకపోతే ఒక దినాన ఇక్కడ ఒక మందిరాన్ని కడదాము. మనం కూర్చుంటానికి తగిన స్థలము, అందమైన మందిరాన్ని కడదాము, ఒక ప్రాముఖ్య గది, బాల్కని మొదలైనవి. అది సమశీతలంగా ఉండి మంచి మందిరముగా ఉండులాగును. ప్రజలు కూర్చుంటానికి అనుకూలంగా ఉండి పరిచర్య చేయకై వారు అనుమతించితే వారది ఆలకించులాగన అలాగుండని ఆశపడుతున్నాను. మాకే ప్రార్థించండి. ఈ ఉదయము నేను వాగ్దానం చేసిన అంశమును ప్రభుచిత్తమైతే ఈ రాత్రి మనము చేరుకోబోతున్నాము. నేను ఈ రాత్రి మాట్లాడుతాను, అది ఎక్కువగా లేక తక్కువగా ఉపదేశ వర్తమానం స్వరం యొక్క కారణము చేత. ఈ రాత్రిలో నేను జీవము గల దేవుని నిజ సంఘం యొక్క ఖచ్చితమైన 5 గుర్తింపులు అనుదానిపైన నేను మాట్లాడబోకొరుతున్నాను. నిజ సంఘం యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులు లేక నిజ సంఘం యొక్క చిహ్నాలు. ఇప్పుడు ఈ గంభీరమైన ఘనమైన అంశమును సమీపించకముందు నేను చిన్న ప్రార్థన అడగబోతున్నాను. మన సంఘ కాపరి గారియగు సహోదరు నెవిల్ ను అడగనయున్నాను. అతడు వచ్చి దేవుని వాక్యము కొరకై ప్రార్థన అర్పిస్తాడు. మనమంతా పరిశుద్ధ మత్తయి సువార్త 16:18 ఆరంభించుటకై త్రిపుచుండగా పరిశుద్ధ మత్తయి 16:18 సహోదరు నెవిల్ ఆదన ప్రార్థనకై తన మార్గమును సరిచేసుకుంటాడు.
Our Heavenly Father, we're thankful tonight for this another privilege and opportunity that's granted to us through thy great everlasting mercy. We're thankful tonight for the tug and the pull and the leadership of the Holy Spirit. We appreciate our God that you're that God that came down to be in us and even with us to the end of this world. Father, the great problems and the trials of tomorrow will seem nothing as long as we're able to hold thy hand and walk through with thee.
Truly, Lord.
We pray, Lord, that thou would give us a deep-seated compassion one for the other, knowing that whilst one is in the deepness of trial and the hardness of testing, that we too one of these days shall go through like circumstances. God, give us the Spirit of Jesus in us till we feel for each other. Enough until there will be unity between us until we can serve thee together.
Yes.
Father, we thank thee tonight for this another privilege that's granted to us to be able to sit under the teaching of thy servant whom thou didst ordain, whom thou didst elect to this position, whom thou didst see fit to allow us to have the privilege of being in under the very benefits of this ministry. Bless him and us both with this ministry granted that he has upon him.
Yes.
Father, we pray that as these days that are approaching in the coming week, when we would call upon thee now in this intercessory manner, saying within our hearts that God, since you told us that whatever things we say, it shall be even as we speak it, if we will but believe and trust and obey thee. Therefore, Lord, these ensuing days which are to be the testing upon my brother and our brother and thy servant, O God, we commend him to thee richly in the name of the Lord Jesus and pray that thou shalt enshroud him with a heavenly protection and benediction that he has never known before.
You, Lord.
My God, we pray that thou stifle every intellectual power that shall rise.
Grant it, Lord.
To try to dissuade or try to turn aside. May his mouth be opened with words of wisdom when there is any opportunity to speak.
Yes, Lord.
For, Lord, we thank thee, our God, that thou hast made a provision for all of thy servants through the ages.
Yes.
And the Holy Ghost has been adequate to furnish the oration that would stand in the presence of learned and intelligent men.
Yes, Lord.
We ask thee, our Father, to let us walk humbly and softly and before thee, O Lord Jesus. Only let us do thy will and feel thy presence. Be with us now, and O God, we pray that thou perfect praise on the inside of us until it will come forth not of force, but praise will come forth from us with anointing.
Amen.
Oh, my Lord, tonight finish this wonderful day. in which thou hast come and hast healed the sick and hast redeemed the lost and hast been with us to sanctify the hearts of the impure.
Yes.
Now, Lord, tonight take over in this service and bless our brother's throat and bless the word as it flows forth. May we have receptive hearts and minds. And, oh, God, now accept our praise for it in Jesus' name. Amen and amen.
Thank amen.
ఆ వాల్యూమ్ అంతా అదేనా? సరిపోతుందా? ఈ మైక్ అయినా సరైన మైకు? నేను మాట్లాడటానికి నేను మాట్లాడుట వినగలుగుతున్నావా? వెనుక ఉన్నవారు వినబడుతుందా? మంచిది, మంచిది. నేను ఇప్పుడు మత్తయి పుస్తకము 16వ అధ్యాయము 18వ వచనము చదవకోరుచున్నాను. 17వ వచనముతో నేను ఆరంభిస్తాను. అందుకు యేసు, సీమోన్ బరియోనా, నీవు ధన్యుడివు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనీ కాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దానిదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆయన వాక్యానికి దేవుడు తన ఆశీర్వాదము తొడు చేయును కాక సంఘము అనుమాట. ఈ రాత్రి నేను ఎన్నుకున్న ఈ ప్రతి పాఠ్యాంశము నేను మీతో మాట్లాడటకు ప్రయత్నిస్తాను. అందులో ఒకటి, సంఘము అనగా ఏంటి, దానిని ఎవరు కూర్పు చేశారు, దాని యొక్క వర్తమానం ఏంటి, దాని యొక్క సభ్యులు ఎలా కలుగుతాము, దాని సభ్యులు కాకుండా పరలోకానికి చేరగలమా, ముందు వెనుకల కలుపులు కలుపుతుండగా వాటిలో ప్రతి ఒక్క అంశము గంటల గంటల పడుతుంది. అయితే నిజమైన సంఘమేదో చూపించిన కొరకై కొద్ది ప్రాథమిక అంశాలు మాత్రమే నేను తాకాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరు మీ బైబిల్ గ్రంథములు తీసుకోండి. మొదటిగా సంఘము అనగా దాని యొక్క అర్థం బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉన్నంత కాలము వారు దేవుని యొక్క సంఘము కాదు సుమా, వారు దేవుని యొక్క ప్రజలు. ఆ తర్వాత వారిని దేవుడు ఐగుప్తులో నుండి బయటకు పిలిచిన తర్వాత వారు దేవుని సంఘమయ్యారు. ఎందుకనగా వారు బయటకు పిలువబడిన వారు. అదింకా ఈనాటికి అలాగే ఉన్నది. సంఘము అను మాటకు అర్థం బయటకు పిలువబడిన వారు అని అర్థం. ఎవరైతే బయటకు పిలువబడి వేరుపరచబడి ప్రత్యేకమైన వారయ్యారో వారే వీరు. పాత నిబంధనలో తెలియబడిన సంఘమును దేవుని రాజ్యముగా పిలిచేది, దేవుని రాజ్యము అనేది. దీనిని ఇప్పుడు బైబిల్ యొక్క వృత్తాంతము నుండి మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో సంఘము దేవుని రాజ్యముగా పిలువబడిను. మరో మాటల్లో దేవుడు రాజు, సంఘము ఆయన యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలు అది మెస్సయ రాజ్యముగా పిలువబడుతున్నది. ఓ, నేను దాన్ని ఇష్టపడుతున్నాను. మెస్సయ్యకు సంబంధించినది. మరో మాటల్లో మెస్సయ్య సామ్రాజ్యము. ఎక్కడైతే మెస్సయ్య పాలన చేస్తాడో అది అది. ఎటువంటి సంఘ శాఖలు అడ్డుగడియలు అక్కడ ఉండవు. ఆయన రాజ్యములో మెస్సయ్య పరిపాలన చేయును. అది అద్భుతకరమైన విషయం కాదా? మెస్సయ్య సామ్రాజ్యము. సంఘము ఒక సంస్థాపకము కాదు, సంఘము ఒక ప్రజల గుంపు కాదు. సంఘమనగా లోకములో నుండి బయటకు పిలువబడి మరో రాజ్యములో ఆయన సేవించడానికి దేవుని చేత పిలువబడిన ప్రజలై ఉన్నారు. సంఘమనగా ఇది నిర్వచనం అవుతున్నది. నెలల క్రితము నేను, నా భార్య, సరుకులు దుకాణానికి వెళ్తున్నాము. మేము ఒక వింతైన విషయాన్ని కనుగొన్నాము. అక్కడ వీధిలో ఒక స్త్రీ పొట్టి లంగా ధరించుకుని ఉన్నది. ఆ, నీవది నమ్మలేవు. అయితే మేమది నిజంగా చూశాము. నా భార్య నాతో అన్నది, అదిగో అలా చూడు. నే అన్నాను, ఆమె నిజంగా క్రైస్తవురాలు అయి ఉండాలి. ఆమె చాలా వ్యత్యాసకరంగా ఉన్నది. అది సిగ్గుచేటు. సరే, ప్రశ్న తలెత్తినది, బిల్, ఎందుకని అది? క్రైస్తవులుగా మనము నమ్మిన ఈ విశ్వాసం మన స్త్రీలను సరిగా వస్త్రాలు ధరించమని మనమెందుకు వారిని బలవంతం చేస్తాము? ఆ విధంగా కాకుండా ఇతర సంఘాల వారు చేయరే? ఆ విధంగా అమర్యాదకరమైన వస్త్రాలు వారు ధరిస్తారే? ఎందుకని? వారు చెడ్డవారని నీవు చెప్పలేవు అని అన్నాను. నేనెవరికి తీర్పు తెచ్చలేను. అయితే వారిని చూడటం ద్వారా, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారు నిజంగా నేరము చేయకపోవచ్చు. అయితే వారిపైన ఒక ఆత్మ ఉన్నది. అది వారిని అవినీతికి లోక్కెళ్తున్నది. యేసు చెప్పాడు, ఎవడైనా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అతడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడవుతాడు. ఇప్పుడు ఆ పాపి తాను చేసిన వ్యభిచారములకు జవాబు చెప్పవలసి ఉన్నది. ఆ స్త్రీ తను తాను చూయించుకున్నందుకు ఇతడు తప్పిదస్తుడయ్యాడు. కాబట్టి నీ పతివ్రత ధర్మమందు నీవు లిల్లీ పద్మమంతా పవిత్రురాలుగా ఉండవచ్చును. అయితే అవినీతికరమైన మార్గమున నిన్ను నీవు ప్రజల ఎదుట కనపరచుకునేట్లయితే కార్యములో నీవు అమాయకురాలువు కావచ్చును. ఒక పురుషుడు నిన్ను చెడుగా తలంచుటకు నీవు కారణమయ్యావు. అది నీ తప్పు. యేసు చెప్పాడు, నీవు వ్యభిచరించిన తప్పిదస్తురాలువవుదువని. ఒక వ్యభిచారిణి పరలోక రాజ్యంలో ప్రవేశించదు. నేను ప్రపంచమంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి దేశానికి దాని స్వంత ఆత్మ ఉన్నదని నేను కనుగొన్నాను. అది రాజ్యముల అన్ని రాజ్యములు దయ్యముల ద్వారా స్వాధీనపరచబడును. అన్ని ప్రభుత్వాలు దయ్యాల ద్వారా, దయ్యము ద్వారా పరిపాలించబడుచున్నవి. అలాగని బైబిల్ చెప్తున్నది. వారు పట్లాడుకుంటారు, వారు యుద్ధాలు చేస్తారు. యేసు వచ్చే వరకు అలాగని వారు చేస్తారు. ఆ తరువాత అక్కడ యుద్ధాలు లేనటువంటి ఒక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. అయితే సతాను చెప్పాడు, లోకములోని రాజ్యములన్నీ వాడివేనని. తాను ఎవరికి ఇవ్వగోరును వారికిచ్చునని సాక్షాత్తు యేసుక్రీస్తు వారి ఎదురుగా వాడు చెప్పాడు. వారందరూ సతాను యొక్క ఉపకరణాలు, సతాను యొక్క రాజ్యములు. నీవు నాకు సాగిలపడి నన్ను ఆరాధిస్తే నేను నీకు ఇచ్చదనని సాతానుడు యేసుతో చెప్పాడు. యేసుకు తెలుసును, వెయ్యేండ్ల పాలనలో అవే ఆయనకి సాగిలపడతావని. కాబట్టి ఆయన చెప్పాడు, సతానా వెళ్లిపో అన్నాడు. అన్ని రాజ్యములు దేవుడు ఆయనకు ఇచ్చునని ఆయనకు తెలుసును. అవి ఆయన వగును. అవి ఒక్క రాజ్యములో అవన్నీ ఉండును. నీవు జర్మనీకి వెళితే నీవు జర్మనీ ఆత్మను కనుగొంటావు. నీవు ఇంగ్లాండ్కి వెళితే ఇంగ్లీష్ ఆత్మ నీవు కనుగొంటావు. నీవు స్వీడన్కి వెళ్ళు, స్వీడన్ ఆత్మ నీవు కనుగొంటావు. నీవు ఫ్రాన్స్కి వెళ్ళు, నీవు ఫ్రాన్స్ ఆత్మను కనుగొంటావు. నీవు అమెరికాకు రా, అమెరికా ఆత్మ నీవు కనుగొంటావు. కొద్ది కాలం క్రితము నేను శాన్ ఏంజలో యొద్ద రోమ్లో సమాధుల స్థలం చూడాలని నేను ఆగిపోయాను. ఒక అమెరికా వాసిగా ఒక గద్దెంపు లేక హెచ్చరిక అక్కడ ఉండటము నాకు ఆశ్చర్యం కలిగించినది. సమాధుల స్థలము ఆ ఆకిలి వద్ద, అనగా ప్రవేశ స్థలం వద్ద, అమెరికా స్త్రీలకు ఇక్కడికి ప్రవేశించడానికి ముందుగా దయచేసి మీ బట్టలు మీరు ధరించి మృతులను గౌరవించండి అని ఉన్నది. దేశమే అంత హీనస్థితికి దిగజారితే మనం ఆ స్థానానికి వచ్చామంటే అది ఎంతో భయంకరమైన విషయము. కనుక మీరు గమనించండి, ఒకప్పుడు ఒక స్త్రీ నేను అడిగాను, నీవు క్రైస్తవురాలవా అని. ఆమె అంటున్నది, నేను ఒక అమెరికా దేశస్థురాలను. బహుశా అలాగే కావచ్చును. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటున్నది? ఒక రాత్రి సహోదరి బోస్వర్త్ అడిగాడు, సహోదరి నీవు క్రైస్తవురాలవా? ఆమె అన్నది ఇలాగున, నేను నీకు అర్థం చెప్తాను, ప్రతి రాత్రి నేను క్రొవ్వొత్తి వెలిగిస్తాను అని అన్నదామె. క్రొవ్వొత్తి వెలిగించడం ద్వారా అలాంటివేమీ క్రైస్తవము కాదు సుమా. క్రైస్తవము అలాంటివేమీ కలిగి ఉండవు. అలాంటి పైపూతలు దేవుని యొక్క సంఘములో లేవు. అది చేయమని మేమెప్పుడు స్త్రీలను బలవంతము చేయము. మా పురుషులను ఒట్టు పెట్టుకోవద్దని, త్రాగవద్దని మేము బలవంతము చేయము. మేము కేవలము సువార్తను మాత్రం బోధిస్తాము. బైబిల్ పద్ధతిని ముందు పెడతాము. పెంతికొస్త విశ్వాసంలోకి, హోలీనెస్ విశ్వాసంలోనికి వచ్చిన అనేక మంది పురుషులు వారు వచ్చి చెప్పుకుంటారు. వారి హృదయంలో వారు లేకున్నప్పటికీ అనేక మంది స్త్రీలు అదే చేస్తారు. వారు అది చేయమని మేము చెప్పము. మేము కేవలము మాదిని మాత్రమే చూయిస్తాము. బైబిల్ ఏమని చెప్పినదో అదే చెప్తాము. మరి వారు పరలోక సంబంధమైన ఆత్మ వల్ల జన్మించిన వారైతే అలాంటప్పుడు వారి ఆత్మ అమెరికా ఆత్మ కానే కాదు, అది జర్మనీది కానేరదు. అది ఎక్కడైతే దేవుని రాజ్యములదో అట్టి పరలోకానికి సంబంధించినది. ఎందుకనగా మనం మరో రాజ్యములోని వారము. ఎక్కడైతే నిర్మలత, పరిశుద్ధత, శక్తి ఉంటున్నదో అట్టి దేవుని రాజ్యానికి సంబంధించిన వారము మనము. మా యొక్క రాజు ఎడలా మాకు చొరవ ఉన్నది. మేము ఎప్పుడు ఆయనకి మొదపెట్టినప్పటికీ ఆయనతో మాకు భేటీ ఉన్నది. రాజుకు మాకు మధ్య మరొక మధ్యవర్తి కాని మరొక ఉత్తరవాది కాని లేరు. అయితే ఆ యేసుక్రీస్తును ఒక్క నరుడు తప్ప. కాబట్టి మనం ఒక రాజ్యంలో జీవిస్తున్నాము. అది బైబిల్ కాల నిర్ణయము అని పిలువబడుతున్నది. అది మెస్సయ్య పరిపాలన రాజ్యము. మరో మాటల్లో ఆయన యొక్క పాలన చేత పరిపాలన చేయబడు ప్రతి ఒక్క బ్రతుకు, ప్రతి ఒక్క జీవితము, ప్రతి జీవ నడవడిలో ఉన్న ప్రజలను బయటకు పిలిచి వారి యొక్క వర్గముగా ఏకము చేసి వారి జీవితాలను పరిపాలన చేయుట, అదే ఆయన సంఘము అని పిలువబడుతున్నది. లేక బయటకు పిలువబడిన వారు అని పిలువబడుతున్నది. అదెంతో మనోహరమైన విషయం కాదా? మీరు గుర్తుపెట్టుకోవాలనుకున్నట్లయితే అది అపొస్తలుల కార్యములు 7:38 చూడగలము. వారు దేవుని సంఘము అని పిలువబడే వరకు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా పిలువబడింది. ఎందుకనగా ఐగుప్తుల నుండి దేవుని చేత వారు పిలువబడిరి. ఇతరత్ర సంఘాల నుండి, ఇతర మతాల నుండి బయటకు పిలువబడి దేవునితో నడుచుటకు పిలువబడిరి. ఏ దినమున దేవుని యొక్క సంఘము అలాంటిదే. లోక మందలి ప్రతి దానిలో నుండి బయటకు పిలువబడుట, ప్రతి ఒక్క మత మూఢభక్తి నుండి బయటకు వచ్చుట, ప్రతి ఒక్క మత సంఘశాఖ నుండి బయటకు వచ్చుట, ప్రతి ఒక్క మత సంస్థాపకుల నుండి బయటకు వచ్చుట, బయటకు వచ్చి దేవునితో నడుచుట. ఒక బిషపు ద్వారా పరిపాలన చేయబడకు కాదు సుమా. అయితే మనం జీవిస్తున్న ఈ మెస్సయ రాజ్యములో క్రీస్తు వలన పరిపాలించబడటానికి. క్రీస్తే మన రాజయ్యున్నాడు. క్రీస్తు ఒక్కడు మాత్రమే. సరే, ఇప్పుడు క్రీస్తు దీనికి శిరస్సు. ఈ మెస్సయ రాజ్యానికి క్రీస్తు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శిరస్సు ఉన్న ఒక రాజ్యాన్ని, ఒక రాజ్యమును నీవు నిర్మాణం చేయలేవు. క్రీస్తు శిరస్సు ఉన్న ఒక రాజ్యమును నువ్వు సంస్థాపకము చేయలేవు. ఎందుకనగా క్రీస్తే రాజయ్యున్నాడు. క్రీస్తు పరిపాలన చేయడానికి మనుష్య బుద్ధి కుశలతలను తీసుకుని నీవు ఒక నిర్మాణాత్మకం చేయలేవు. కాబట్టి ఏ మనిషి సముదాయము కాని, ఏ ప్రజలు కాని, ఏ గుంపు వారు కాని దేవుని రాజ్యమును నిర్మాణాత్మకము చేయ ప్రయత్నము చేసినట్లయితే రాజునకు వ్యతిరేక్తముగా చేయుచున్నారు. వారు రాజునకు వ్యతిరేక్తముగా పోయినట్లయితే అది రాజునకు వ్యతిరేకమైపోతున్నది. కాబట్టి అది రాజునకు వ్యతిరేక్తమైనట్లయితే అది అంత్యక్రీస్తు అవుతున్నది. అదంత బహు కరుకైనది. నేను నా స్వరాన్ని కొద్దిగా పెద్దదిగా చేస్తాను. దానిని మనము విశ్రదము చేయడం కొరకై అది అంత్యక్రీస్తు. మీరు కొద్ది నిమిషాలు ఓర్చుకున్నట్లయితే నేను దాన్ని రుజువు చేస్తాను. ఒక అంత్యక్రీస్తు ఆత్మ ప్రజలను తీసుకుని ఒక నిర్మాణాత్మక సంఘములో నుండి మరి ఒక నిర్మాణాత్మక సంఘములోనికి పిలిచి వారిని ఏకము చేయుటకు ప్రయత్నించుట. అదన్నడు దేవుని యొక్క చిత్తము కాదు. జనులు ఎల్లప్పుడూ నన్ను గడబెలు చేస్తుంటారు. ఎందుకనగా నిర్మాణాత్మక సంఘాలను నేను కఠినంగా గట్టిగా నొక్కుతాను. కాబట్టి నేను గట్టిగా దెబ్బకుట్టినది అక్కడున్న ప్రజలను కాదు, కాని మేము ఆ ప్రజలం అని తలంచేటటువంటి చిన్న స్థాపక ఆత్మను. ఆయన చేత పిలువబడిన ప్రజలు వారు ప్రతి ఒక్క సంఘశాఖలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. వారు కత్తిరిక వారు కాగలరు, వారు ప్రొటెస్టెంట్ వారు కాగలరు, వారు యూదులు కాగలరు, వారు ఏకమైన సంఘంలోనికి ఉంటారు, వారు అనేకమైన సంఘాల్లో ఉంటారు. అయితే నిజమైన సంఘము యేసుక్రీస్తు యొక్క మర్మమైన శరీరము. మర్మమైన క్రీస్తు శరీరమును నీవు నిర్మాణాత్మకం చేయలేము. లోకంలో ఉండి క్రీస్తు నడికి వచ్చు ప్రతి ఒక్క వ్యక్తి మర్మమైన ఆయన శరీరంలోనికి వచ్చుచున్నాడు. నీవు ఈ సంఘములోనికి కొని రాబడినప్పుడు నీవు ఆ శరీరంలో అవయవం అవుతావు, పిలువబడి మర్మమైన శరీరంలోనికి బాప్తిసం పొందుచున్నావు. అర్థమైందా మీకు? కాదు, బాప్టిస్టులోనికి కాదు, పెంతకోస్తులోనికి కాదు, నజరేలోనికి కాదు, పిలిగ్రమ్స్ హోలీనెస్ లోనికి వారికి కాదు, కెథలిక్లోనికి కాదు. అయితే యేసుక్రీస్తు శరీరంలోనికి, దాని యొక్క నిగూఢమైన భాగంలోనికి మనం వెళ్ళుతున్న కొలది, మరి వేరే ప్రశ్నల్లో దానిని మనం కొంత లోతుగా తొడుదాము మరి కొద్ది నిమిషాల్లో. అయితే క్రీస్తు యొక్క శరీరము సంఘమయుండును. దాని ఆయన అనేకమైన ఉపమానములతో పోల్చాడు. ఉదాహరణగా భార్య భర్త సంఘమును ఆయన పెళ్లి కుమార్తెని పిలుచుచున్నాడు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మరెన్నడు ఇద్దరు కాదు, వారు ఒక్కటే. ఆమె అతని మాంసములో మాంసము, ఎముకలో ఎముక. తర్వాత పరిశుద్ధాత్మను బట్టి ఒక పురుషుడు గాని లేక స్త్రీ గాని క్రీస్తు యొక్క మరోమైన శరీరంలోనికి పిలువబడినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడితే వారు ఈ శరీరంలో సంపూర్ణ అవయవములు అవుతారు. ఎందుకనగా దేవుడు క్రీస్తులో నుండి ఆత్మను తీసుకుని ఆయన శరీరమును లేపి ఆయన సింహాస్త్ర మీద దాన్ని ఉంచి మరోమైన క్రీస్తు శరీరం ఒకటికై పరిశుద్ధాత్మను తిరిగి పంపి ఉన్నాడు. అది ప్రభు రాకడ ఎప్పుడు పెళ్లి విందులో ఏకమవుతున్నది. నీవు దాన్ని మాత్రకు చేయలేవు. అది మర్మము. గాలి తనకిష్టం వచ్చిన చోటికి విసరను, అది ఎచ్చటి నుండి వచ్చను, ఎక్కడికి వెళ్ళను నీవు చెప్పలేవు. ఆత్మ మూలముగా పుట్టిన ప్రతి వాడును అలాగే ఉండను అని యేసు నికోదేముతో చెప్పాడు. నీవు దాన్ని అర్థం చేసుకోలేవు. అది ఒక చోట నుండి వచ్చును. అది మెథడిస్ట్ కాదు, అది బాప్టిస్ట్ కాదు, అది పెంతికోస్తు కాదు, అది ఏ సంఘశాఖ కాదు. అది జన్మ, దేవుని రాజ్యములో జన్మించుట. దానిని నిర్మాణాత్మకం చేయటకు ప్రయత్నము చేస్తే అలాగైతే అంత్యక్రీస్తులోనికి తెచ్చుదవుతున్నది. ఎందుకనగా క్రీస్తు యొక్క బోధకు వ్యతిరేక్తమైన అది ఏదైనప్పటికీ అది అంత్యక్రీస్తే. ఇప్పుడు ఎక్కడ ఈ స్థాపక సంఘము లేక నిర్మాణాత్మకమైన సంఘము ఆరంభమైనది? యేసు ఆయన ఈ భూపై ఉన్నప్పుడు ఏ సంఘాన్ని ఆయన స్థాపన చేయలేదు. రాబోతున్న సంఘాన్ని గుర్చి ఆయన మాట్లాడి ఉన్నాడు. అయితే ఆయన ఏ సంఘాన్ని కూడా ఎన్నడూ స్థాపనము చేయలేదు. ఆఖరి అపోస్తలుడు మరణమైన 100 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి సంఘము స్థాపకము కాలేదు. మొట్టమొదట భూమి మీద స్థాపకమైన సంఘము రోమన్ కెథలిక్ సంఘము. నా యొద్ద ప్రీనిసిన్ ఫాదర్స్, ఫాక్స్ బుక్ ఆఫ్ మ్యాథ్యూస్, జోసెఫ్స్ యొక్క రచనలు, పెంబర్మ్యాన్ యొక్క ఎర్లీ ఏజెస్, ఇంకా అనేక మంది పురాతన గనుల వ్రాతలు నా యొద్ద ఉన్నవి. ఇక్కడ ఏ చరిత్ర పుట్టులో కూడా రోమన్ కెథలిక్ సంఘము నిర్మాణమగు వరకు నిర్మాణాత్మక సంఘము ఎలాంటిది లేదు. అది సమస్థాపకముగా తయారైనది. అది దేవునికి విరుద్ధమైనది. అటువంటిది వచ్చుచున్నట్లయితే ఇది నేను మీ యొద్దకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. అలాంటిదే వచ్చుచున్నట్లయితే అది గొప్ప అంత్యక్రియస్థై ఉండను. అది దేవునికి ముందుగా తెలియదా? ఆయన అనంతుడు దేవుడై ఉన్నప్పుడు ఆయనకు తెలియదా? ఆయన అనంతుడు, ఈ సంగతులన్నీ వచ్చునని ఆయన ఎదుగుడా? అది అంతటి భయంకరమైనదైతే ఆయన సంఘానికి ఆయన ముందుగా హెచ్చరిక చేయడా? ఎందుకు దాన్ని నేను అంత గట్టిగా నొక్కుతున్నాను? మీరు బాగా అర్థం చేసుకున్నారని నేను నిరీక్షిస్తున్నాను. స్థాపక సంఘములు ఉన్న వారికి కాదు. అయితే సమస్థాపకములు వాటి యొక్క అవక తవకలు. అది అంత్యక్రీస్తు కాక మరొకటి కాదు. వారిలో ప్రతి ఒక్కరూ నీవు అడుగుతావు, ఒక నిమిషం ఆగు, నీవు బైబుల్ తప్ప మరొకటి నీవు బోధించవు. అలాగైతే బైబుల్ చెప్పినదే చెప్తాము.
Turn with me to Revelation, the 17th chapter.
తెరచి కొద్దిగా చదువుదాము. నాతో కలిసి ప్రకటన 15వ అధ్యాయం తెరవండి. పిలువబడిన వారు ఆయన యొక్క సంఘమునకు, ఇది యేసుక్రీస్తు ప్రత్యక్షత. ప్రకటన 17, ఎంత త్వరితంగా చేయాలో అంత త్వరగా తీర్చేద్దాం. అయితే మనం చదువుతున్నప్పుడు కనిపెట్టండి, ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకటి వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచదను. ఇదంతా సూచనగా ఉన్నది, ఎందుకంటే ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, ముద్రించబడి ఉన్నది. అది మీకు తెలుసా, ఇది మరుగు చేయబడిన విషయం. అది కేవలము బయలుపరచబడవలసి ఉన్నది, బుద్ధి కుశలత ద్వారా కాదు, అయితే ఆత్మ వరముల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారానే బయలుపరచబడవలసి ఉన్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, బుద్ధి గలవాడు బుద్ధి వాక్యము వరము గలవాడు ఇది చేయనిమ్ము, అది చేయనిమ్ము. ఇదే ప్రత్యక్షత. బైబిల్ కథలో ఒక స్త్రీ సూచనగా ఇవ్వబడినప్పుడు అది ఒక సంఘానికి సంబంధించినది అని ఎవరికైనా తెలుసు. క్రీస్తుకు సంఘము పెండ్లి కుమార్తె అని పిలువబడుచున్నది. పౌలు చెప్పుచున్నాడు, పవిత్రులైన కన్యకగా క్రీస్తును క్రీస్తుకు మిమ్ము ప్రధానము చేసేదని అని. ఇప్పుడు మనం ఇక్కడ అపఖ్యాతితో ఉన్న ఒక గొప్ప స్త్రీని గురించి మాట్లాడుతున్నాము. నీవిక్కడికి రమ్ము, నీకు కనపరచదను అని దూత యోహానుకు చెప్పుచున్నాడు. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు. విస్తార జలముల మీద కూర్చున్న స్త్రీ, అది మర్మంగా వినబడుతున్నది. అయితే అదంతా ఇక్కడే ఉన్నది. బైబిల్ దాన్ని విషయపరుచున్నది. మనం ఇప్పుడు 15వ అధ్యాయంలో లేక 17వ వచనంలో త్రిపుదాము. అదే అధ్యాయంలో తద్వారా జలములు అనగా ఏంటో మీరు చూడగలుగుతారు. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేష కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములు ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించను. కాబట్టి ఆ స్త్రీ కూర్చున్న జలములు పైన ప్రజలను, జన సమూహములను, జనమును ఆయా భాషలాడు వారిని ఆమె స్వాధీనపరచుకుని ఉన్నది. దానంతటిని ఆమె స్వాధీనపరచుకుని ఉన్నది. ఒక స్త్రీ, ఒక అపఖ్యాతి కలిగిన స్త్రీ. ఒక స్త్రీ అపకీర్తి కలిగినట్లయితే, ప్రకృతి రీత్యా ఆమె ఆ విధంగా పిలువబడినట్లయితే, ఆమె తన భర్త ఎడల యథార్థవంతురాలు కాదని మనకు తెలుసును. అందుకు ఆమె అలాగ పిలువబడును. అది తర్వాత ఆమె పురుషుడి ఎడల యథార్థంగా జీవిస్తున్నట్లై నటిస్తున్నది. అవునా? సరే, అలాగప్పుడు ఈ సంఘము క్రీస్తు తన యొక్క భర్త అని చెప్పుకుంటూ ఆయన బోధకు ఆమె సిద్ధాంతము వ్యతిరేకమైతే, ఆమె వేశ్య, ఆమె జనములను, జన సమూహములను ఆయా భాషలు మాట్లాడే వారిని ఆమె స్వాధీనపరచుకుని వచ్చున్నది. నీవిక్కడికి రమ్ము, ఆమె చేయబడి తీర్పు నీకు కనపరచదను. ఇప్పుడు ఆ చిత్రం అది మన వద్ద ఉన్నది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసుల ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి.
What is fornication? Uncleanness. To be unclean.
వ్యభిచారమనగ ఏమి? అపవిత్రత, అపవిత్రముగా ఉండుట. ఆమె ఒక మహావేశ్య, ఆమె అపవిత్రమైపోయినది. భూలోకమందల ధనికులు, రాజులు, దేశంలోని గొప్పవారు, జన సమూహములు ఆమెతో వ్యభిచరించరు. ఆమె కీడులో పాలివారైపోయేది. అది ఎక్కడికి వచ్చుచున్నదో మీరు చూచుట్లేదా? చూచుట్లేదా? అవునా? ఇది రాసినందుకు నేను బాధ్యులను కాదు, అయితే ఇది నేను బోధించకపోతే నేను బాధ్యుడవుతాను. ఇప్పుడు మనము సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు మీరు గమనించినట్లయితే, మనము కొంచెం ముందుకు వెళ్దాం. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితని. మనం ముందుకు సాగే కొలది ఈ సూచనలు నేను తీసుకునివ్వండి. కాలెట్ రక్తవర్ణమనగా ఎరుపు. ఎరుపు ఒక విధంగా మంచి రంగి, మరో విధంగా ఎరుపు ఒక అపకీర్తి అపఖ్యాతి రంగు, ఎర్రని కాంతి అపాయకరమైన రంగు, ఎరుపు రంగు. ఆమె ధూమ్ర రక్త వర్ణములతో అలంకరించబడినది, ఎరుపు మరియు ఒక మృగం మీద కూర్చుని ఉన్నది. బైబిల్లో ఒక మృగం అనగా బలము అని అర్థం. మీరు గమనించట్లయితే అనేక మంది దైవ సేవకులు వారి తలలు ఊపటం నేను గమనిస్తున్నాను. అవునా? ఎందుకనగా వారి బైబిల్ ఉపాధ్యాయులు. ఒక మృగము అనగా బలము అని అర్థం. ఈ మృగములను బైబిల్లో నుండి నీటిలో నుండి బయటికి వచ్చిన చూస్తున్నాము. దానియేలులోను ప్రేరణ పదములలోను మృగములు బలములు ప్రజల నుండి బయటికి వచ్చుట. అయితే మీరు గమనించారా, ప్రేరణ పదములలో అమెరికా సంయుక్త రాష్ట్రం వచ్చుట బైబిల్ గ్రంథములో అదొక్కడి మాత్రమే జలములలో నుండి బయటికి రానటువంటి మృగము. బైబిల్ చెప్తుంది అది భూమిలో నుండి వచ్చినది అని. ఎక్కడైతే ప్రజలు లేరో అతడి నుండి అది ఈ కృత రాజ్యము. అది గొర్రెపిల్ల వలె కనిపించినది. కొంచెం కాలమైన తర్వాత అది ఘటసర్పు వలె మాట్లాడినది. అదే ఈ దృశ్యము. అది జరగవలసి ఉన్నది. ఒకనొక దినాన వారు పొరపాటు చేసి ఒక చెడ్డ వ్యక్తిని ఎన్నుకుంటారు. యోసేపును వారు లేపుతారు. కాదు కాదు, యోసేపును ఎరుగని ఫరోను. ముందుగా దాన్ని వారు ప్రయత్నము చేశారు. మరలా అదే వారు చేస్తారు. ఈ సమయమందు వారు నిష్ఫలైపోతే చివరికి అది వస్తున్నది. బైబిల్ అలాగే తెలియజేస్తున్నది. నేను రాజనీతిజ్ఞుని కాదు. ఇరు వర్గముల వారు వంకరవే. నా ఓటును యేసుక్రీస్తుకి ఇచ్చుతున్నాను. నేను ఆశపడుతున్నవాడు ఆయన ఒక్కడ మాత్రమే. నేను మీతో చెప్తున్నాను, ఇప్పుడు మీ కళ్ళద్దాలు మీరు తుడుచుకోవటం మంచిది. ఏలాంటి స్వతంత్రమైన మీ పిల్లలకు మీరు ఎదురు చూడండి. అదెంత సమీపమో నాకు తెలియదు. ప్రార్థించండి. మంచిది, గమనించండి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని సంఘము ఒక స్త్రీని చూచితని. 7 తలలు క్రింద ఇక్కడ అది ఇలా చెప్పబడినది. 7 తలలు మృగం మీద ఉన్నవి అవి. ఆ పట్టణము 7 కొండల మీద ఉన్నది. 7 కొండల మీద ఉన్న పట్టణము ఏది? రోము. ఖచ్చితంగా 7 కొండలపైన కూర్చున్న పట్టణము, ఒక సంఘము, ఒక స్త్రీ, ఒక వేశ్య. ఆమె బలము చేత ప్రపంచమును స్వాధీనపరచుకున్నది. ఎందుకని? అది వార్తాపత్రిక చదివినంత అంత విశదంగా ఉన్నది. చూస్తున్నారా? నిజం. ఆ స్త్రీ రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకుని, ఆ స్త్రీ, ఆ సంఘము ధనవంతమైనది. ఆ స్త్రీ రక్తవర్ణములు గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినది. ఎక్కడైనా కాని వారు ఆదాయ పన్ను చెల్లించారేమో నాకు చెప్పు. దేనికైనా వారు పన్ను చెల్లించి ఉన్నారు నాకు చెప్పు. ఎలాగైనా గాని వారు అలాగే చేస్తుంటారు. ఆయనను అక్కడ దేవునికి బిడ్డలున్నారు. నిజంగా ఉంటారు. అదంతా ఒక్కడే కుండ. దాని మూత నలుపుగా ఉన్నావేంటి అని పిలవలేదు కదా. అనేక సార్లు ప్రశ్నిస్తుంటే వారు అంటారు, కథలకు వారు దీనిని హత్య చేశారు, దాని హత్య చేశారు, మరేదో అని అంటారు. జోసెఫ్ స్మిత్ ను హత్య చేసిన వారు ఎవరు? జోసెఫ్ స్మిత్ ను హత్య చేసింది ఎవరు? నే అతనితో అంగీకరించను. ఇక్కడ అమెరికాలో నా బోధకు నాకెంతో హక్కున్నదో అతనికి అంత ఉన్నది. మెథడిస్ట్ సంఘము జోసెఫ్ స్మిత్ ను హత్య చేసినది. సాల్ట్ లేక్ సిటీకి వచ్చినప్పుడు అక్కడ పైన పెద్ద గుర్తు ఒకటి పెట్టించారు. మెథడిస్ట్ వాళ్ళరా, మార్మెన్ క్రికెట్స్ ను గమనించండి. అవును, మెథడిస్ట్ సంఘము జోసెఫ్ స్మిత్ ను కాల్చి చంపినది. ప్రొటెస్టెంట్ వారు కనుక కేథలిక్ వారు వారిని గుర్చి కేకలు పెట్టకండి. గమనించండి, కొద్ది నిమిషాలు. బైబిల్ కూడా అదే తెలియచేస్తున్నది. రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినది. హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. భూరాజులు అది త్రాగుటకు ఆమె ఇచ్చుచున్నది. ఎవరైనా అది నమ్మగలరు? సహోదరు జాగర్ యొక్క విటమిన్ బిల్లలు అది ఎవరైనా నమ్మగలరు? ఒక పురుషుడికి వివాహమై 30 సంవత్సరాలు ఉండిపోయి కొందరు పిల్లలను కలిగి ఉన్న స్త్రీ, ఆ స్త్రీ పైన నీవు నీళ్లు చిలకరించి ఆమెను తిరిగి కన్యకగా చేసి ఆ రాత్రి భర్తతో పెళ్లి కుమార్తె గదిలోకి పంపించగలవు. ఆ పరిశుద్ధ జలము అది చేయునని ఎవరైనా నమ్మగలరు? ఏదైనా నమ్ముతారు. అవును, అయితే దురాజులు ఆమెతో విభజించారు. ఈ విధంగా వారు హాయిగా సమాధానంగా ఉండగలరు. అయితే నీ హృదయాంతరంగంలో నీవు కుళ్ళిపోయావని నీకు తెలుసు. యేసుక్రీస్తుకి రక్తము తీసుకో, నిన్ను శుద్ధి చేయుటకు. అయితే ఇప్పుడు గమనించు, ఆమె మొట్టమొదటి సంస్థాపక సంఘము. ఇక్కడ బైబిల్ అది మాట్లాడుతున్నది. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండేది, మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఎప్పుడు గమనించు, మనమంతా అంగీకరిస్తాము రోమా వారి సొంత పుస్తకాలు, కథలిక వారి సొంత పుస్తకాలు, అది రోమా సంఘము అని అంగీకరించదరు. వారి సొంత పుస్తకాలే దానిని అంగీకరించను. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్ అనేది నా అర్థం ఉన్నది. అది ఒక పూజారికి మాత్రమే సంబంధించినది. ఒక కేథలిక్, అతను మారుమనసు పొంది ఉండేను. ఆమె యొక్క కుమారుడు పూజారి, ఆమె నాకు ఆ పుస్తకం ఇచ్చినది. తరువాత అతను ఆమెతో ఆలయంలో మాట్లాడాడు, అందుకొరకు ఆమె వచ్చినది. ఆమె అది తీసుకుంటానికి నేను అనుమతించలేదు. నేనేం మాట్లాడుతున్నానో అది నేను ఎరుగుడు కొరకై సాక్ష్యంగా నేను దాన్ని ఉంచాను. నేను ఏదైనా చెప్పినట్లయితే నేను దానిని ఎరిగి ఉండాలి. దాని గురించిన బాధ్యతను దేవుడు నన్ను అడుగుతాడు. జ్ఞాపకముంచుకోండి, ఆమె మర్మము బబులోను అని పిలువబడుచున్నది. అది కేథలిక్ సంఘము అని మనకు తెలుసును. అయితే గమనించండి, ఆమె వేశ్యలకు తల్లి. వేశ్యంటే ఏంటి? వ్యభిచార స్త్రీ అనగా ఏదో అదే. సరే, ఎక్కడి నుండి ఈ స్థాపక సంఘాలు వచ్చినవి? అక్కడ ఆమె తల్లి ఉన్నది. ప్రారంభము ఏమై ఉన్నదో అదే. అప్పుడు నీవు అది అంతక్రీస్తు అని చెప్తావు, అది నిజం. అలాగైనట్లయితే అది అంతక్రీస్తున్నట్లయితే మన స్థాపక సంఘాల సంగతి ఏంటి? వేష ఏదో జాలిని అంటే వ్యభిచారము చేయుట, జాలత్వం జరిగించుట, మనుషుల బుద్ధి కుశలత వలనను మనస్సు వలన కలిగిన వాటిని, అబద్ధమైన వాటిని అంగీకరించడం వలన అలా జరుగుతుంది. బైబిల్ తెలియజేస్తున్నది, మనుష్య ఆజ్ఞలను సిద్ధాంతములుగా బోధించుట ఈ రోజు సంఘముగా పిలుచుకుంటున్నది అదే. ఏదైతే దేవుని రాజ్యానికి వ్యతిరేకమో అది పాత నిబంధన గ్రంథములో వలె అది సంఘము కాక మునుపు ఇశ్రాయేలు పైన దేవుడు రాజు కావాలని కోరుకున్నాడు. మరియు ఆయనే రాజు. ఒక మంచి వ్యక్తి అగు సమయంలో వారికి ప్రవక్తగా ఉండినప్పటికీ, అది అతను వారితో చెప్పినప్పటికీ, వారు రాజు కావాలని అడిగినప్పుడు మిగతా ప్రజల వలె వారు ఉండాలని వారు ఆశపడ్డారు. ఫిలిస్తీన్ల వలె వారు ఉండాలని వారు కోరుకున్నారు. రెస్టేట్ వారికి వచ్చిన సంగతి అదే. మంచిగా ఉండడానికి వారు అనుమతించలేదు. 40 సంవత్సరాల కిందట ఆ వెనుక పశుద్ధాత్మ వారిపైన దిగినప్పుడు, శక్తి బలము వారిపైన కుమరించబడినప్పుడు, వారు నాట్యం మాట్లాడటానికి, కేకలు పెట్టడానికి, భాషలతో మాట్లాడటం మొదలు పెట్టారు. దాన్ని అలాగే వారు ఉండనివ్వలేదు. వారు దాన్ని నిర్మాణాత్మకం చేయవలసి ఉండెను. దాని తర్వాత ఒకటి వచ్చినది, జనరల్ కౌన్సిల్, సాధారణ సభ అని దాన్ని ఎవరు పిలిచారు. ఆ తర్వాత మరొకటి వచ్చినది, నామమును గుర్చిన లేక పేరును గుర్చిన కొంచెము వెలుతురుతో, యేసుక్రీస్తు నామముతో. దానిని వారు న్యూ ఇష్యూస్ అని పిలిచారు. వారిని విడిచిపెట్టారు. ఆ తర్వాత పిఏ ఆఫ్ జెస్సీ పెంటికాస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని పిలుచుకున్న నిర్మాణాత్మక సంఘమును వారు నిర్మించుకున్నారు. ఒక చిన్న ఘర్షణ వారి మధ్య వచ్చినది. ఆయన చల్లని గుర్రం మీద వచ్చును లేక ఆయన ఎలాగో వస్తాడు. మరలా వారు మరొకటి స్థాపకము చేశారు. దానిని పిఏ ఆఫ్ డబ్ల్యూ అని పిలిచారు, పెంటికాస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ ద వరల్డ్. అయ్యయ్యో, ఆ తర్వాత చిచ్చగడ వచ్చినది. ఆ తర్వాత ప్రవచనము ద్వారా దాని వారు తెంచివేశారు, మరలా స్థాపకము చేశారు. నీవు అది చేయనప్పుడెల్లా దేవుని యొక్క చిత్తానికి నీవు ఆవల ఉండిపోతావు. అంతక్రీస్తు ఆత్మ దేవుని యొక్క సంఘం స్వతంత్రమైనది. దేవుని సంఘము ఏ హద్దుల ద్వారా బంధింపబడదు. కారణం, సముద్రం నుండి సముద్రం వరకు దేవునిదే. భూపై ఉన్న ప్రతి నరుడు ఆయనకు సంబంధించిన వారే. అతడు కేథలిక్ లో ఉన్నప్పటికీ, ప్రొటెస్టెంట్ లో ఉన్నప్పటికీ లేక అతడు ఏమై ఉన్నను, నమ్మకమైన హృదయంతో దేవుడు వారిని వెతుకుతాడు. మనము ఆయన నమ్మటం వలన విశ్వాసము ద్వారా రక్షించబడుతుంది. అదే సంఘం. చూశారా, సంఘం అనగా ఒక స్థాపకమైనది కాదు. నీవు సంస్థాపకులు చూచినప్పుడెల్లా దాని మీద అంతక్రీస్తు అనేది వ్రాసి ఉన్నదని నీవు జ్ఞాపకం ఉంచుకో. ఇక్కడే బైబిల్ గ్రంథంలో అది ఉన్నది. నేను ఎలా చదవగలను, అంత విశదంగా అది ఉన్నది. స్థాపక సంఘాలకు సంబంధించిన అనేక మంది ఇక్కడ కూర్చున్న ప్రశస్తమైన స్నేహితులు నాకు ఉన్నారు. మీరు అంతక్రీస్తు అని నేను చెప్పట్లేదు. ఆ విధంగా నేను మిమ్మల్ని పిలుచట్లేదు. అయితే దాని వెనకాల అంతటా నీ వేది కలిగి ఉన్నట్లుగా దయ్యము నిన్ను మొడులు పెడుతున్నట్లుగా అగుపిస్తున్నది. నీవు లేక నీవు బోధించుటకు వారు అనుమతించరు. అలాంటిదే దేశ దేశాలు కలిగి ఉన్నది. దేశము లేకుండా నీవు మనుషుడు కాలేవు. ఎక్కడో ఒక చోట నీకు దేశం లేక జాతీయత ఉండవలసి ఉన్నది. నీవు అమెరికా దేశస్తువో, జర్మనీ దేశస్తువో లేక ఏదో ఒకటి కావలసి ఉన్నది. చూస్తున్నారా, అదంతా ముడులై ఉంట. కాబట్టి నిజముగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు ఒక అస్థిరవాసే. లోకము దృష్టిలో అతను దుర్మార్గుడే, అయితే దేవుని యొక్క దృష్టిలో అతను ప్రతిష్ఠమైన వాడు. హెబ్రీ 11వ అధ్యాయానికి వెళ్లి అక్కడ విశ్వాస యోధులు ఎవరో చూడటానికి మనకి సమయం ఉన్నదా? అబ్రహాం బయటకు వచ్చి తానే యాత్రికుడని ప్రయాణికుడనని ఎలాగూ చెప్పుకుని పిలుచుకున్నది ఈ లోకము అతని ఇల్లు అని చెప్పి, అయినప్పటికీ దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణములకై ఎదురు చూచుటూ అందును కూర్చి వెతుకుతూ తిరుగుట. మనమైతే క్రీస్తునందు మృతి పొందిన వారమై అబ్రహాము సంతానము స్వీకరించి వాగ్దానాన్ని బట్టి ఆయన ఎందు వర్షమవుతున్నాం. అది మనలను ఏమి చేస్తున్నది? యాత్రికులను ప్రయాణికులుగా చేస్తున్నది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు అక్కడ సంస్థాపకమైన గొప్ప మోయాబు దేశం ఉండి ఉండేను, అక్కడ సంస్థాపకమైన గొప్ప ఏషావు ఉండి ఏషావు యొక్క దేశం ఉండేను. ఇక్కడ ఇశ్రాయేలు సంస్థాపకము కాని ఇశ్రాయేలు దేశము అవుతున్నది. ప్రాథమికంగా ఇద్దరు కూడా వాక్యములోనే ఉన్నారు. జ్ఞాపించుకో, ఇశ్రాయేలు అర్పించినది అదే అర్పణను బిలాము అర్పించాడు. దేవుడు కోరిన 7 బలిపీఠములు, 7 పవిత్ర అర్పణలు, 7 పుటేళ్లు రాబోతున్న నీతిమంతునికి నీతిమంతుని అవి తెలుపుతున్నవి. ప్రాథమికంగా అవి రెండు కూడా సరైనగా పలుకుతున్నవి. అయితే బిలాము ఏది చూడలేకపోయాడనగా ఇస్రాయేల్ మధ్య ఉన్న ఆ అతీతమైనది చూడలేకపోయాడు. ఆ ఇంటర్ డినామినేషన్ గ్రూప్, ఆ ఐక్యత వర్గం వారు వెళ్ళటకు స్థలము లేదు, వారు తిరుగుతున్నారు. అయితే ఏదో ఒక చోట వారి రహదారిపై వారు ఉన్నారు. ఈ రోజు జీవగల దేవుని సంఘము అంతే. లోకపు లెక్కలో అది స్థాపము కాలేదు, అయితే అది ఒకటిగా బంధించబడినది. సంస్థాపక సంఘము ద్వారా కాదు, అయితే యేసుక్రీస్తు ఆత్మ ద్వారా, శక్తి ద్వారా, ప్రేమ బంధాల వలన. మెథడిస్టులు బాప్టిస్టులుగా తయారు చేయడం, మెథడిస్టు బాప్టిస్టులుగా తయారు చేయడం నా ప్రియ సహోదరుడా అని చెప్పుకుంటూ ఒకరి వీపులు ఒకరు తట్టడం, వారు అంగీకరించకుండా వారు ఎలా కలిసి నడవగలరు? నీవు క్రైస్తవుడువా అని ప్రజలు అడిగితే నేను బాప్టిస్టును, ప్రశ్నకు అది కాదు జవాబు. కానీ కాదు, నేను క్రైస్తవుడునా, నేను పెంతికొస్తువాడను, ప్రశ్నకు అది కాదు జవాబు. నీవు క్రైస్తవుడువా, నీవు తిరిగి జన్మించిన జీవివి, బరువైన దేవుని రాజ్యంలో నీవు ఉన్నావు. లోక కార్యకలాపాలపైన నీ నేత్రాలు ఉండవు, పైనున్న వాటిపైన నీ నేత్రాలు ఉంటవి. సంఘంలో ఉంటే నీవు అలాగే ఉంటావు. అదే సంఘము, అదే సంస్థాపకము కాదు సుమా. అది ఎన్నడూ కూడా సంస్థాపక సంఘము కనేరదు, కలే కాదు. వివరణ పట్టి నేను పుచ్చుకుంటాను. జీవుల దేవుని సంఘము ఏదో ఒక సంస్థాపకము కాలేదు, అది సంస్థాపక సంఘము కాలేదు. అది పరిశుద్ధాత్మతో ఉన్న మర్మమైన శరీరం అవుతున్నది. మనకు సమయం ఉన్నట్లయితే కొంచెం ముందుగా సాగితే నేరుగా అందులోకి వెళ్లిపోదాము. ఇప్పుడు చూడు, సంఘం అనగా అర్థమేంటో. సంఘము అనగా బయటకు పిలువబడిన వారు అని అర్థం. బయటకు పిలువబడిన వారై ఈ మెస్సియా రాజ్యం యొక్క రాజు ద్వారా మాత్రమే పరిపాలించబడేవారవుతారు. ఓ, అది అద్భుత విషయం కాదా? నేను దాన్ని ప్రేమిస్తున్నాను. అది అక్కడ ఇలాగ చెప్పబడుతున్నది, ఆ రాజ్యము మెస్సియా సామ్రాజ్యము. గ్రంథకర్త దానిని ఇలాగూ ఉంచాడు, మెస్సయా సామ్రాజ్యము అని. రచయిత ఇంకా ఇలా అంటున్నాడు, దేవుని యొక్క సంఘము ఏనాడైనా స్థాపకమైనటువంటి విషయము అక్కడ ఏమీ లేదే. దత్తత చేసుకుని ఒక దానిని ఒక నిర్మాణాత్మకము లేక స్థాపకమైనది అని అంటాము. ఒక స్థానాన్ని స్వీకరించడం అవుతున్నది. ఈ అబద్ధ సిద్ధాంతాలని చొచ్చుకుని వచ్చినకు అదే ఖచ్చితంగా మార్గమవుతున్నది. నిజమైన దాని స్థాపనము ఆక్రమించుట, నిజమైన దానిని ఆ స్థానాన్ని ఆక్రమించుట. ఆ కారణము చేతనే ఆమె హేయమైన అపవిత్రత తన చేతిలో పట్టుకుని అక్కడ ఉన్నది. గమనిస్తున్నారా? నేను చెప్పటం లేదు కత్తులకు వారు ఎంతటి నేరస్తులో, పెంతికొస్తు వారు కూడా ఖచ్చితంగా అంతే నేరస్తులు, లేదా పిలిగ్రిమ్స్ హోలీసిన వారు లేక నజరేయులు లేక బాప్టిస్టులు లేక మెథడిస్టులు అంతే. అయితే అన్ని సంఘ శాఖల్లో కూడా దేవునికి బిడ్డలు ఉన్నారు. వారు ఈ మర్మమైన రాజ్యమునకు సంబంధించిన వారు. వారు ఎదురు చూస్తున్న దేనికనగా ఒకటి జరుగుట కొరకు. అది వారి హృదయాలను అందులోకి ఆకర్షించును. వారు తూర్పు నుండి, పశ్చిమ నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి వారికి వారే బలవంతము చేయబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆరాధించడానికి వచ్చుట. నేను ఎదిగి ఈ రాత్రి సంతోషిస్తున్నాను. కడవర దినాల్లో వారు అలాగే చేస్తున్న బైబిల్ తెలియచేస్తున్నది. అది ఖచ్చితంగా నిజం. వారు దేవుని నిజమైన మాట వెతకడానికి తూర్పు నుండి పశ్చిమ దిశ వరకు, ఉత్తరం నుండి దక్షిణ దిశ వరకు పరిగెత్తుదురు అన్న పానములు లేకపోవడం చేత కలుగు క్షమము కాక దేవుని యొక్క మాటను వినకపోవడం చేత కలుగు క్షమము. ఇందులో కలువు వచ్చి ఇందులో కలువు అని వారు నిన్ను కొడుతారు. నీవు కలవటానికి లేక చేరటానికి అక్కడ ఏమీ లేదే. నీవు దేవుని రాజ్యంలో కలువుట లేక చేరుట ఏ ఒక్కటి ఏమీ లేదు. సంఘము తిరిగి జన్మించడన్నది ఒక అనుభవం, అందులో చెరుట కాదు. ఒక్క నిమిషంలో అందులో ఇంకొద్దిగా ముందుకు వెళ్లవచ్చా? నేను ఇక్కడ మరికొన్ని లేఖనాలు రాసుకుని ఉన్నాను. అయితే ఇప్పుడు రెండవ తలంపునకు మనం వెళ్దాం. తద్వారా అదంతా పొందుట కొరకై దానిని ఎవరు నిర్మాణం చేశారు లేక ఎవరు తయారు చేశారు? అనగా ఈ మర్మమైన శరీరమును ఎవరు దీన్ని ప్రారంభించారు? యేసుక్రీస్తు ఈ మర్మమైన శరీరానికి ఆయనే శిరస్సు, ఆయనే దానిపైన రాజయుండి ఆయన స్వచిత్తము చేత ఆయన పరిపాలనను నిర్వహించుతున్నాడు. బిషప్ యొక్క నిర్వాహకము కాదు లేక ఒక సంఘ బోర్డు యొక్క నిర్వాహకము వలన కాదు. అయితే ఒక రాజు ఆయన మెస్సీయా తన సొంత పరిపాలన అధికారమును తానే నిర్వర్తించుట. అదెప్పుడు ఆరంభమైనది? అది పెంతికోస్తు దినమున. పెంతికోస్తు స్థాపక సంఘం అప్పుడు కాదు, పెంతికోస్తు అనుభవం. అప్పుడే నీలో అది ప్రారంభమైనది. అది వచ్చిన గురించి ఆయన చెప్పి ఉన్నాడు. ఏమి జరుగునో ఆయన చెప్పాడు. అది వచ్చునని ఆయనే చెప్పి ఉన్నాడు. మీరు అంగీకరిస్తే లూకా 24:49 తిప్పండి. ఎవరైతే గుర్తు పెట్టుకుంటున్నారో వారు స్వీకరించడానికి ఇక్కడ కొన్ని లేఖనాలు చదువుదాం. లూకా 24:49 ఆయన ఏమని చెప్పి ఉన్నాడు మనం చూద్దాము. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేము పట్టణములో నిలచీనుడని వారితో చెప్పాను. ఒక రాబోతున్న సంఘమును గుర్చి, ఒక రాబోతున్న రాజ్యమును గుర్చి ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1:8 తెలుపుదాము. ఈ బండ మీద ఆయన తన సంఘమును కట్టేదనని మత్తయి 16:18 ఆయన పలికిన దానికి జ్ఞాపించుకో. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని ఆయన చెప్పి ఉన్నాడు. కొద్ది నిమిషాల్లోగా మనం అది తీద్దాం. తేబోతున్నాము. మరొక పాఠంలోనికి మనం వెళ్ళనియుండగా అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు ఉందరని వారితో చెప్పాను. రాబోచున్న సాక్షుల రాజ్యము, ఆయన పునరుద్ధానం యొక్క సాక్షులు, ఆయన శక్తిని గుర్చి ఆయన సజీవుడై ఉన్నాడను సాక్షులు. మీరే నాకు సాక్షులు. అపోస్తుల కార్యములు 1:8. ఇంకా మనం చూస్తున్నాము Ephesians 1:22 గుర్తుపెట్టుకుంటున్న మీకు గుర్తుపెట్టుకోవలసి ఉన్నవి చాలా ఉన్నవి. అయితే మీకది నిశ్చయమైనట్టు మీ గోరు అలా పెట్టండి. చూశారా? మంచిది. Ephesians 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, అది క్రీస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఏ సంఘాన్ని ఎవరు నిలబెట్టారు లేక ఎవరు నిర్మాణము చేశారు? యేసుక్రీస్తే. ఏ బిషప్ కాదు, ఏ వర్గము మనుషులు కాదు, ఏ పోపు కాదు, ఎలాంటి మనుషుల బలములు కావు. కౌనే కాదు, బలముతో రాబోతున్న ఆయన రాజ్యము అదే ఉండగా యేసుక్రీస్తే దాన్ని గుర్చి పలికాడు. Matthew 16:1 ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం శక్తితో వచ్చే వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను వెంటనే కొద్ది దినముల తర్వాత ఆయన సెలవు వేయబడిను, పరిశుద్ధాత్మ కుమరించబడిను. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరు. యూదులు అడిగారు, ఈ కాలమందు తిరిగి రాజ్యం ఇచ్చినవా? కాలములు సమయములు తెలుసుకోవడం మీ పని కాదు. అది తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, తన ఆలోచనలో ఉంచుకుని ఉన్నాడు. అయితే మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపొస్తల కార్యములు 1, నువ్వు బిషప్ గా తయారైన తర్వాత నువ్వు శక్తి పొందుతావా? నువ్వు శక్తి నొందెదవు. నువ్వు బిషప్ గా తయారైన తర్వాత నువ్వు శక్తి నొందెదవు. నువ్వు బోధకుడుగా తయారైన తర్వాత శక్తి నొందెదవు. నువ్వు పోపుగా తయారైన తర్వాత శక్తి నొందెదవు. నువ్వు పూజారిగా చేయబడిన తర్వాత శక్తి నొందెదవా? అవునా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవుడు ఎదురు చూసు సాక్షి అలాంటివాడు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఉండు సాక్షి కొరకు. నేను ఒక బిషప్ను అని సాక్షి కొరకు కాదు, నేను ఒక సంఘ కాపరిని అని సాక్షి కొరకు కాదు. అయితే ఒక సాక్షి కొరకు. ఎలాంటి సాక్షి కొరకు? పునరుద్ధాండకు రాజు సాక్షి కొరకు. అదే నిజమైన జీవముగల దేవుని యొక్క సంఘము. సరే, మంచిది. మనమది ఇక్కడ ఉంచుడుగానే కొలొస్సీ 1:17 కూడా చదువుకుందాం. కొలొస్సీ 1:17 వచనం.
He who is before all things, and by him all things consist.
ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంఘమును శరీరముకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో ఉండి లేచుట్లో ఆది సంభూతుడాయను. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అది ఎలాంటి రాజ్యము? సంఘము మెస్సీయ రాజ్యము. ఒక స్థాపక సంఘము కాదు, సంఘము ఒక మరోమైన శరీరమై ఉండి దానికి క్రీస్తు శిరస్సు ఉన్నాడు. ఓ, నేను ఇది ప్రేమిస్తున్నాను. ఆత్మల నడుచుట, రాజుకు లోబడుట, లోకానికి బుద్ధిహీనత, దేవుని దృష్టికి ప్రశస్తత, ఆత్మలో నడుచుట, అబద్ధము చేయబడి, ఎగతాళి చేయబడి, నవ్వులాటి అయిపోవుట, క్రీస్తు యేసు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారందరూ హింసల పొందుదురు. నీకంటే ముందున్న ప్రవక్తలను వారు హింసించినట్లయితే, గృహ యజమాని బయల్జీబుబు అని వారు పిలిచినట్లయితే, ఆయన శిష్యులు మరెక్కువగా వారు ఎందుకు పిలవరు? అయితే నీవు లోక కార్యాలకు నీ వెన్ను చూపి ఆత్మలో నడుచుచున్నావు. ఎలాంటి సంఖ్యల చేత బంధింపబడలేదు. కుమారుడు స్వతంత్రులుగా చేసిన ఎలా నీవు స్వతంత్రుడవే. ఆమేన్. అదే జీవగల దేవుని సంఘము. ఆ నిర్మాణం చేసింది అదే. ఇప్పుడు సాక్షుల గురించి మనం చూద్దాము. అపొస్తలుల కార్యములు 1:8 ఆయన ఇలాగూ చెప్పి ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులైందరు. సంఘమనగా ఏంటి? మరోమైన క్రీస్తు శరీరము. దాని ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభువైన యేసు తనకు తానే చేశాడు. అది రోమ్లో ఏర్పాటు చేయబడలేదు, లేక జాన్విస్ల ద్వారా ఇంగ్లండ్ లో ఏర్పాటు చేయబడలేదు, లేక అమెరికాలో కాల్విన్ ద్వారా అది ఏర్పాటు చేయబడలేదు, బాప్టిస్ట్ వాడైన జాన్ స్మిత్ వలన ఏర్పాటు చేయబడలేదు, లేక పెంటికాస్ట్ వారి వలన కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయబడలేదు. అది మెస్సయ రాజ్యానికి రాజు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడలేదు. దాన్ని ఏర్పాటు చేసినది ఆయనే. ఆయన రాజు. ఆయన రాజు కావాలనుకున్నాడు. ఆయన మన వలన పరిపాలన చేయాలనుకున్నాడు. ఆయన మనలను పరిపాలన చేయాలనుకున్నాడు. ఆయన ప్రభువు కావాలనుకున్నాడు. ఆయన నా రక్షకుడుగా ఉండాలని ప్రజలు చెప్తారు. అయితే ఆయన ప్రభువుగా వారు అనుమతించరు. ప్రభువు అనగా యాజ యజమానుడు, పరిపాలన దక్షతము. ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నరకము నన్ను రక్షించు. అయితే ఏం చేయాలో నాకు చెప్పవద్దు. ప్రజల యొక్క అభివాదం అదే. అది కారణం భోజన బలనయు వాంతితో నిండి ఉండదు అని బైబుల్ చెప్పటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. వాంతి అంటే ఏంటో తెలుసా? కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఈ సంస్థాపక సంఘాలు మొదటిగా పరిచయనట్లయితే దేవుడు వారిని కక్కివేయవలసి ఉండేది. తిరిగి వెనుకకు వెళ్లిపోయి నిన్ను కక్కివేసినట్లుగా చేస్తున్నది. ఆయన చెప్పాడు, నీవు చల్లగా నేను, వెచ్చగా నేను లేవు, నులివెచ్చడిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మయ్య ఉద్దేశించున్నాను. దేవుని కడుపుకు నీవు జబ్బు కలుగ చేయుచున్నావు. ఆయన మనలను కక్కివేయను. పడిపోయి తిరిగి లేచినటువంటి ఒక సంస్థాపక సంఘం నాకు చెప్పు. అలాంటిది ఎక్కడై ఉన్నదోనో నాకు చరిత్ర చూయించు. ఒకరి ఒక పరిచయంతో లేచినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. మొదట ఏమి జరుగుతుందో తెలుసా? అతను నేరుగా తిరిగిపోయి మనుషులకి కలిసిపోయి దాని నుండి ఒక స్థాపక సంఘాన్ని తయారు చేస్తాడు. అది అక్కడే అతన్ని చంపివేస్తున్నది. ఎవరైనా తిరిగి లేచినట్లుగా చరిత్ర తిరిగి చూడు, ఒక్కరి కూడా. ఎందుకనగా అది అంతా ప్రజల్లో నుండి అంత్యక్రీస్తు ఆత్మ, ప్రజల్లో నుండి అంత్యక్రీస్తు ఆత్మ. అది బహుశేవలే. వారు వారికై వారు ఒకటి చేయాలనుకున్నారు. ప్రభువా, ఈ సంవత్సరం చాలా మంది సభ్యులు మాకున్నారు. ఎంతమంది సభ్యులు లేకున్నప్పటికీ ఆ విచ్చేసం ఏంటి? సంఘం యొక్క సభ్యుల కోసం మేము చూచట్లేదు, క్రీస్తు శరీరం యొక్క సభ్యుల కోసం మేము చూచుతున్నాం. వారు మనిషి చిత్త ప్రకారముగా కాక దేవుని చిత్తు ప్రకారముగా దేవుని రాజ్యంలో జన్మించిన వారు వారు. మనిషి ఆత్మ ప్రకారము కాదు, లేదా మనిషి జ్ఞాన ప్రకారము కాదు. పౌలు చెప్పాడు, మనిషి జ్ఞానముతో నేను మీ యొద్దకు రాలేదు, దేవుని ఆత్మతోనూ ఆయన పునరుద్ధాన శక్తితోనూ నేను మీ యొద్దకు వచ్చేదని. తద్వారా మీ విశ్వాసం మనిషి జ్ఞానముతోనూ నేర్పు మాటలతోనూ కాక యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితోనూ ఉండునట్లుగా అందుకే ఆయన వచ్చినది. మనకు అలాంటిదే చేయులాగున దేవుడు సహాయం చేయను కాక. ప్రతి ఒక్క దాని మీద ఎక్కువ సమయం గడిపేటకు మాకు ఇష్టం లేదు. ఈ సంఘంలోకి గల వర్తమానం ఏమై ఉన్నది నేను తెలుపుకొచ్చున్నాను. ఈ సంఘము ఏమి బోధించవలసి ఉన్నది, దాని యొక్క వర్తమానం ఏంటి, మొట్టమొదటి వర్తమానము నేను తలచుచున్నాను సంఘానికి. మరువగు శరీరముకు ఈ సంఘము బోధించవలసినది మొదటి వర్తమానము పశ్చాత్తాపము. ఒక క్షణము, లూకా 24 తీద్దాము. లూకా 24 అధ్యాయము, సంఘము చేయవలసిన మొదటి పని పశ్చాత్తాపము పొందుట. అది పశ్చాత్తాపమును బోధించును. ఇది చివరి అధ్యాయం. యేసు ఆయన భూమిని విడిచి వెళ్ళి ఉండెను. లూకా 24:46 46 వచనము ఆరంభిద్దాము. ఇది ఇలాగూ వ్రాయబడి ఉన్నది, ఆయన వారితో చెప్పాను, క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచుననియు, మారు మనస్సును పాప క్షమాపణయు. ఓ, నేను దాన్ని బాగుగా తడపాలని ఆశపడుతున్నాను. ఎందుకనగా పాప క్షమాపణ అను ఒకదాని కొరకై ఒక నిమిషం నేను రాబోతున్నాను. దేవుని యెడల మారు మనస్సును మరియు పాప క్షమాపణయు యెరూషలేములో కొన్ని సమస్త జనములలో ఆయన నామమున ప్రకటింపబడునియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.
Repentance and remission of sins must be preached to all nations. It will begin at Jerusalem. Oh, glory. Where did organization start from? Jerusalem? No, sir, from Rome. What started at Jerusalem? The baptism of the Holy Ghost. The baptism in Jesus' name. For remission of sins. Amen. Repentance towards God. That began at Jerusalem and has to go to all nations. Amen. Hallelujah.
Thank you, Lord.
You see it? It behooved Christ to suffer, said the
Lord. What is the name of Christ? ప్రవక్తల్లో పలికినవాడు ఆయనే. బైబిల్ అంతయు రిక్తిప్రను, బైబిల్ అంతయు చుట్టూ చుట్టినది ఆయనే. ఆయన మాత్రమే నిశ్చయంగా తెలియచేయబడవలసిందంతా ఆయనే. ఆయన చెప్పాడు, యెరూషలేములోని సమస్త జనముల్లో మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడవలసి ఉన్నది. ఒక సాక్ష్యం నిమిత్తమై సంస్థాపకము రోములో ఆరంభమైనది. సంస్థాపక సంఘము రోములో ఆరంభమైనది. మార్టిన్ లూథర్ కొరకై జర్మనీకి వచ్చి, తదుపరి వెస్లీ కొరకై ఇంగ్లాండ్కి వచ్చి, అక్కడ నుండి జాన్ స్మిత్ కొరకై అమెరికా సంయుక్త రాష్ట్రపతికి వచ్చి, పెంతికోస్త కొరకై కాలిఫోర్నియాకు వచ్చినది. అయితే సంఘము ఆరంభమైన యెరూషలేములోని దేవుని యెడల మారు మనస్సు, పాప క్షమాపణము, యేసుక్రీస్తు బాప్తిస్మము యెరూషలేములోనే ఆరంభమైనది తప్పకుండా అని ఆయన చెప్పి ఉన్నాడు. అదంతా వారు అందుకోవాలని అది చెవ్వట్లేదా? తప్పక అది ఆరంభము కావలసి ఉన్నది. తప్పక అది ప్రపంచమంతరికి వెళ్లవలసి ఉన్నది. తప్పక అది ప్రకటించవలసి ఉన్నది. అయితే ఆయన చెప్పి ఉన్నది అది దాని యొక్క వర్తమానము, సంఘం యొక్క వర్తమానము అదే. దాన్ని బోధించిన సంఘాన్ని నాకు చూపించు, అది ఎక్కడున్నదో నాకు చెప్పు, నీవు దాన్ని కనుగొనలేవు. ఇప్పుడు యేసే రాజు, రెండవ వర్తమానం యేసే రాజు. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. మత్తయి 28:20 యేసు రాజయున్నాడు, నిరంతరము జీవిస్తున్నాడు. అది సంఘం బోధించవలసి ఉన్నది. మత్తయి 28:20 నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అవునా? హెబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడు. సంఘానికి అదే వర్తమానం. ఆయన కార్యములు చేయచ్చు, ఆయన పునరుత్నము రుజువు చేయొచ్చు, సాక్ష్యము తెలియచేయుట. ఎప్పుడు అపోస్తుల కార్యాల 5:32 వారు అది కలిగి ఉండిరో లేదో మనం చూద్దాము. అపోస్తుల కార్యాల 5:32 వచనం చూద్దాం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి ఆయన గురించి సాక్ష్యము ఇయ్యబడవలసి ఉన్నది. యోహాను 14:12 ఆయన బోధ ఇచ్చును, సంఘము ఏమి చేయవలసినదో ఆయన ఆ బోధన ఇచ్చును. యోహాను 14:12 అదేమైనా చెప్పబడినదో మనం చూద్దాము. మనం అది ధృవీకరించడం కొరకే చూద్దాము. యోహాను 14:12 మంచిది. యోహాను 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్ప అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సంఘం యొక్క వర్తమానం అది యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒకటి రీతిగా ఉన్నాడు. సంఘంలో జీవించున్నాడు, సంఘములకు రాజు, మృతుల్లోనే తిరిగి లేచి ఉన్నాడు. అవే కార్యం నిర్వర్తించు, యేసు చెప్పిన అదే పనులు చేయొచ్చు. నిన్న నేడు యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు, అదే సంఘములకు గల వర్తమానము. అది సంఘం బోధించకపోతే అది ఒక చెడ్డ వేదాంతాన్ని బోధిస్తున్నది. వారు బోధించమని యేసు వారికి ఆజ్ఞాపించినది అదే. ఇక మరొకటి ఏంటి, నేను విశ్వాసినని చెప్పుకుంటున్న వీరిని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? విశ్వాసులకు ఆయన సంఘానికి ఆయన ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ ఏదో మనం చూద్దాము. మార్కు 16:16 తీయండి. సంఘానికి ఇచ్చిన ఆఖరి వర్తమానం ఏదో మనం చూద్దాము. తరువాత మనం ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామో లేదో చూద్దాము. మార్కు 16:14 ఆరంభిద్దాము. పిమ్మట 11 శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై సంఘానికి ఆయన యొక్క ఆజ్ఞ ఇక్కడ ఉన్నది. వినండి, ఆఖరి ఆజ్ఞ. మన విశ్వాసులమా కావా, మనం ఈ సంఘంలో ఉన్నామా లేదా అనుదాన్ని మనకు మనమే పరీక్షించుకుందాము. పిమ్మట 11 శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. ఒకరు ఆయన చూశారు, దాన్ని గుర్చి ఒకరు వారికి తెలియచేయ ప్రయత్నించున్నారు, వారిది నమ్మలేదు. ఈ రోజు కూడా అలాంటిదే జరగట్లేదా? ఆయన జీవించున్నాడని మనకు తెలుసు. మనలోనే ఉండి పరిశుద్ధాత్మ వలన మనకు సాక్ష్యం ఉన్నది. ఆయన భూమి మీద ఇక్కడే ఉన్నప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో అదే ఖచ్చితంగా జరిగినటువంటి వేల మంది ప్రజలపై దిగిన ఆయన బలమును వారి హృదయం యొక్క తలంపులను తెలియజేయబడటను మనం చూశాము. దేవుని యొక్క వాక్యము అని బైబిల్ చెప్పినట్లుగా ఆయనే దేవుని యొక్క వాక్యము. ఆది వాక్యమును వాక్యము దేవుని యొద్దను ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించను. దేవుని వాక్యం బలమగలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టెను వాడిగా ఉండి ప్రణాత్మలను కీలను ములుగులను విభజించడం మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. క్రైస్తు నేను చేసిన కార్యములు మీరును చేయదని ఆయనే చేయుడును చూచుట ఆయన చేయునది ఎంతమంది చూశారు? నిజం, ఆయన చేయునని మనకు తెలుసు. ఆయన ఇక్కడ జీవిస్తున్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. దానిని వారు నమ్మరు. ఆనాడు వారది నమ్మలేదు, ఇప్పుడు వారది నమ్మరు. ఆయన చనిపోయాడు, అంతటితో అది సరిపోయినదిలే అని వారు నమ్మేవారు నమ్ముతారు. ఒక చరిత్ర సంబంధమైన విషయం మనకున్నది. ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు లేచి ఒక సంఘాన్ని వ్యవస్థాకము చేసి సంఘ చట్టాన్ని ఒకటి వ్రాశాడు. దానినే మనం పట్టుకుని ఉన్నాం. అది అన్యత్వం, అవును. దాని ఎందు సత్యము లేదు. ఆ మనుషుడు చేస్తుండవచ్చును, నేను సత్యం చెప్పట్లేదు. మనుషుడు ఎల్లప్పుడూ ఎంతో విధేయుడుగా ఉండవచ్చును. అయితే దేవుడు ఆ విధముగా ఆయన సంఘాన్ని స్వాధీనపరచడు, ఆ విధముగా ఆయన అది కోరడు. ఒకటి నాన్న రాజు కొరకు వారు అడిగినప్పుడు వారిని పిలిచి సమయంలో ఈ విధంగా చెప్పాడు, నేను ఒకటి మిమ్మల్ని అడుగుచున్నాను, నేను ఎప్పుడైనా మాట తప్పిదినా, మీ ధనాన్ని ఎప్పుడైనా నేను అడిగించినా, నేను ఎప్పుడైనా సత్యములు కాక మరేది నేను యెహోవానామని చెప్పినా, మీకు ఒక రాజు ఉండుట దేవునికి ఇష్టము లేదు. ఆయనే మీ రాజుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అతను చెప్పాడు, సమయలు అది నీవు చెప్పినది నిజమే, నీవు మంచి ప్రవక్తవే, సత్యములు కాక మరొకటి నీవు చెప్పలేదు, నీవు మమ్మల్ని ఎన్నడైనా డబ్బు అడగలేదు. అతను నిజమే, అయితే మేము లోకం వల్లే ఉండగూర్చున్నాం, ఎలాగైతేనేం మాకు రాజు కావలసినది అని వారన్నారు. సమయలు చెప్పాడు, అది మీకు గుండె నొప్పిని ఇబ్బందిని కలుగు చేస్తున్నది. అతడు మీ కుమార్తెలను మీ కుమారులు తీసుకుంటాడు, అతడు చేసే పనుల ద్వారా మిమ్మల్ని కలుషితులుగా చేస్తాడు. అతడు చేశాడు. అయితే అయినప్పటికీ వారు రాజు కావాలని కోరారు. ఆ విధంగానే వారు ఈ రోజు చేస్తున్నారు. ఓ, ఒక రకమైన పేరును మనము అతికించుకోవలసి ఉన్నది. ప్రజలు మనలను అడిగినప్పుడు మేం మెథడిస్టులము, బాప్టిస్టులము అని చెప్పవలసి ఉన్నది. నీవు క్రైస్తవుడనే చెప్పు, చాలు క్రీస్తువులే. ఆయన మృతుల నుండి లేచిన తర్వాత అది వారు నమ్మలేదు. ఆయన వారితో చెప్పాడు, ఘనమైన అగ్ని గమనించు, మీరు వెళ్లి లోకంలో ఎంతవరకు, ఓ యెరూషలేం వరకే అని నేను అనుకున్నానే అని ఒకరంటారు. ఈ గుర్తులు యెరూషలేం వరకే వెళ్ళను అని అంటారు. సర్వ సృష్టికి సువార్త పఠించుడి. సువార్త అంటే ఇద్దరు మందికి తెలుసును, వాక్యము కాదు. పౌలు చెప్పాడు, సువార్త వాక్యము ద్వారా మాటల ద్వారా మన ఎందుకు రాలేదు, కాని పరిశుద్ధాత్మక ప్రత్యక్షత వలన బలము ద్వారాను మన ఎందుకు వచ్చాను. అది ఏమి చేయనని అది చెప్పబడినో ఆ వాక్యము కార్యరూపము చేయటట్లుగా చేయు దేవుని యొక్క శక్తియే సువార్త. సర్వ సృష్టికి సువార్త పఠించుడి. సువార్త కేవలం తెల్లవారికే ప్రకటించుడి, పశు వారికి, నల్ల వారికి, లేక ఆ బ్రౌన్ వారికి మాత్రమే ప్రకటించుడి. ఏనా? సర్వ సృష్టికి, సర్వ సృష్టికి. దాని యొక్క భావన మీరు నమ్ముతున్నారా? ఒక దినాన దేవుడు ఒక ఎద్దును గలిబిలు చేయుట, ఓడింపు చేయటం నేను చూశాను. కందరేగులు నన్ను కుట్టకుండా ఆయన నిలుపు చేయడం నేను చూశాను. రాత్రంతా కూడా చచ్చిపడిన ఒక అడవి పిల్లలాంటి జంతువును ఆయన బ్రతికించడం నేను చూశాను. సర్వ సృష్టికి నీ అడిగిన ప్రతి దానిపైన సువార్త శక్తి కలిగి ఉండేను. సహోదర అబ్రహాం, అది తప్పు అని నీవు అంటావు, అది తప్పు కాదు సుమా, నీవు శిపబడదువు కాక అని ఆ చెట్టుతో యేసు చెప్పి ఉన్నాడు. ఇక నుండి ఎవరు నీ ఫలములు తినకుందరు అని సువార్త ఆ చెట్టుకు బోధింపబడేను. ఆమేన్. నేనిప్పుడు భక్తి పులకితుడైపోతున్నాను. సర్వ సృష్టికి ఆమేన్. ఏది బోధించేది సర్వ సృష్టికి? వీటి కొరకై మనకి సమయం ఉన్నట్లయితే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను బాప్తిసం పొందుకున్నాను అనుకుంటున్నాను. మంచిది, సరే, చాలా మంచిది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింపబడును. నేను విశ్వాసం ఎందుకు సంతోషిస్తున్నాను? ఒక నిమిషం ఆగు. మరియు, మరియు అనగా సంయోగ పదము, కలుపు చేయనది. వాక్యమును ఏకముగా చేయు ప్రయత్నించినది. మరియు ఈ సూచిక క్రియలు, ఓ నీవు ఈ సూచే క్రియల యందు నమ్మకం ఉంచవనుకున్నాను. అది యేసు సొంత మాటలు. ఈ సూచిక క్రియల యందు నీవు నమ్మకం ఉంచవని అనుకుంటున్నాను. అది యేసు సొంత మాటలు. ఆయనతో నీవది వాదించుట. ఈ సూచిక క్రియలు తప్పక వారు చేయవచ్చునేమో, కొన్నిసార్లు వారు చేస్తారు అని కాదు. నమ్మిన వారి వలన ఏది జరుగును. నీవు నమ్మియున్నావో లేదో ఇప్పుడు మనం చూడబోతున్నాము. నీ సంస్థాపకము నమ్మియున్నదో లేదో ఇప్పుడు మనం చూడబోతున్నాము. వారు నమ్మారని చెప్పవచ్చును. యేసు చెప్పినాడు, నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును. ఎందుకని వారు ఆ సూచికలను తృణీకరించుతున్నారు? నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు జరుగును. ఎన్ని? నా నామమున వారు దయ్యముల వెళ్ళగొట్టుదురు. దైవిక స్వస్థతను నమ్మని వారు, నమ్మని మీరు, నమ్మని సంఘాలు, ఇది టేబు చేయబడుతున్నది. గ్రహిస్తున్నారా? నేను మాత్రమే మీతో మాట్లాడటం కాదు, కాని ఒకరు దానిని వినబోతున్నారు. దేవుని ఎందు నమ్మిక ఉంచామని చెప్పుకుని వారు, ఆజ్ఞ ఎందు నమ్మిక ఉంచామని చెప్పుకుని వారు, మీ సంఘము సువార్తను స్వీకరించుటకు ఆజ్ఞ పొందినదా? మరి అందులో మొట్టమొదటి విషయం దైవిక స్వస్థత. యేసు ఆయన శిష్యులను పంపించినప్పుడు ఆయన వారితో చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటి? మత్తయి 10:1, రోగులను స్వస్థపరచుడి, దయ్యముల వెళ్ళగొట్టుడి. ఆయన సంఘానికి ఆఖరిగా ఆయన చెప్పినదేంటి? రోగులను స్వస్థపరచుడి, దయ్యముల వెళ్ళగొట్టుడి. ఆల్ఫా ఒమేగా, బెన్యామీను రూబేను, ఆదియు అంతము, ఉన్నవాడు, ఉండినవాడు, రబోతున్నవాడు, వేకుము చుక్క, దావీదు, వేరు, చిగురు. హల్లెలూయా! అది ఆయనే. అవునండి, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నా నామమున వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. యెరూషలేములో మాత్రమేనా? సర్వ లోకములో, సర్వ సృష్టికి. అది బైబిల్ కదా? అది చెప్పినది. సంఘం యొక్క వర్తమానం అది. లోకమంతటికి, సర్వ సృష్టికి సువార్త. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నా నమ్మమున దయ్యములు వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. బలహీనులైన నజరైన వాగం, నజరైనలైన మీరు, వారిని భాషల గుంపుగా అని మీరు పిలుస్తారు. వారితో కలిసి సంఘములైనా మీరు కూర్చున్నారు. అది భయంకరమైన సంగతి కాదా? పరలోకానికి వెళ్ళినప్పుడు మీరేమి చేయబోతారు? యేసు చనిపోయాడు, భాషలతో మాట్లాడాడు. వారన్నారు, ఆయన మరో భాషతో మాట్లాడాడు. నిజమే, ఆయనది చేశాడు. ఆయన హెబ్రీ భాషతో మాట్లాడాడా? ఆయనది చేయలేదు. అది హెబ్రీ వ్రాత కాదు, పరలోక భాషతో మాట్లాడాడు. హెబెలు తన గొర్రె పిల్లల బండ మీద అర్పణ చేసినప్పుడు ఆ గొర్రె పిల్ల చనిపోతూ మెడను అతను చిందన బందరగా నరుకుతున్నాడు. క్రీస్తుకు ఒక పులిక అక్కడ వెనకాల ఎదురు తొట్టులో ఆ చిన్న గొర్రె పిల్ల మరొక భాషతో అరుపులు అరచెను. అది చనిపోతూ దాని రక్తసిక్తమైన బొచ్చు తన సొంత రక్తములో మునిగి ఉండెను. అది మన పాపముల కొరకు ముక్కల చెక్కలుగా చేయబడి కల్వరిలో ఆ దూరాన వేలాడుతున్న దేవుని కుమారుడికి పొలికై ఉన్నది. చనిపోతూ, నా దేవా, నన్ను ఎలా చేయబడితేవి అని మరో భాషలో మాట్లాడాడు. అదే సంఘానికి వర్తమానము. నా నమ్మము దయములు వెళ్ళకుంటుందరు, వారు కొత్త భాషలు మాట్లాడదురు అని ఆయన చెప్పినదే అదే సంఘం యొక్క వర్తమానము. అది చేయమనే సంఘానికి ఆయన ఆజ్ఞించినది. దయ్యములు వెళ్ళకుంటా వారు కొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పెట్టుకుందరు, మరణకరమైనది ఏది తలగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత పొందుదురు. సంఘానికి అది ఆజ్ఞే. అది నిజంగా నమ్మిన సంఘము. అది మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్, కెథోలిక్, లూథరన్, పిల్గ్రిమ్స్ హోలీనెస్ వారంతా బోధించబడుతున్నారా? వారందరిలో అది బోధించబడుతున్నదా? లేదండి, వారు అది తృణీకరిస్తారు. మహిమ కలుగుడు కాక. ఎందుకని? వారు వ్యవస్థాపకము చేసుకుని ఉన్నారు. వారు దాన్ని చేయలేరు. దానిని నమ్మువారు అందులో అనేక మంది సభ్యులున్నారు. అయితే దాని గురించి అతడు ఏది చెప్పలేదు. ఎందుకనగా అతడు వెలివేయబడతాడు. అది అంతర్యస్తు ఆత్మ. వారు నిర్మలాత్మకము చేసుకునుట జీవముల దేవుని యొక్క సంఘము దేవుని ఆత్మ వలన స్వతంత్ర పూరితమైనదిగా జన్మించున్నది. ఏ సంఘశాఖలో విలీనము కలవసరం లేదు. మెస్సయ రాజ్యం యొక్క రాజును వారు వెంబడిస్తారు. మనుష్యుల పలుకులను వారు తీసుకుని అవసరం లేదు. వారు స్వతంత్రంగా జన్మించిన వారు. వారిని ఎవరైతే స్వతంత్రులుగా చేస్తున్నారో ఆయన కుమారుల ద్వారా వారు స్వతంత్రులుగా చేయబడిన వారు. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. ఈ స్వార్తయే ప్రకటించబడవలసి ఉన్నది. దాన్ని ఎవరు ప్రకటిస్తారు? దేవుడు అవివేకులను తీసుకున్నటకు సమర్థుడు. అబ్రహాముకు పిల్లలగుటకు దేవుడు రాళ్లను తీసుకున్నటకు సమర్థుడు. దేవుడు ఏమి చేయాలనుకుంటాడో అది ఆయన చేయగలుగుతాడు. ఆయన దేవుడు, మరి ఆయన ఆ విధంగానే అది చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు కైఫాను ఆయన పిలవలేదు, ఏ ఒక్క యాజకుని ఆయన పిలవలేదు, ఏ ఒక్క వేదాంతిని ఆయన పిలవలేదు. ఆయన చేపలు పట్టు వారిని, పశువులు కాయు వారిని, విద్యు లేని పాములను ఆయన పిలిచాడు. బైబిల్ ఇలాగా తెలియజేస్తున్నది, పేతురు యోహానులు విద్యు లేని పాములను అని. అయితే దేవుని యొక్క రాజ్య పనిని వారికిచ్చి వారి ద్వారా పనిచేసి జ్ఞాన బలశాలుల మనోనేత్రాలను సిగ్గుపరచను. వారన్నారు వారు విద్యు లేని పాములను అని. అది గ్రహించి ఆశ్చర్యపడి, అయితే వారు ఏస్తూ కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఎందుకని? వారి మీద ఆయన యొక్క ఆత్మ ఉన్నది. ఆయన ఎలాగ నడుచున్నాడు అలాగే నడుచుచున్నాడు నడిచారు. ఆయన చేసిన కార్యాలను వీరు చేయుతుండేది. మెస్సీ రాజ్యంలో ఏమి జరుగునని ఆయన చెప్పినాడో అదే ఖచ్చితంగా జరిగినది. ఓ, వీటి విషయం ఎంతగా ఆనందిస్తున్నాను. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. ఖచ్చితం వారి వలన సూచికలు జరిగించబడుట. ఈ సంఘము బోధ చేయు మరో విషయము సంఘం యొక్క వర్తమానం, దైవిక స్వస్థత. ఆయన సంఘమును ఆయన బయటకు పంపుచున్నప్పుడు మత్తయి 10 నేను ఇప్పుడే నిర్వచించాను. మత్తయి 10:1 లోకి మనం వెళుతున్నాము. మనం వెళ్దాం. ఆయన సంఘమును ఆయన అభిషేకించి దాన్ని బయటకు పంపునప్పుడు యేసు ఏమి చెప్పినాడు గమనించు. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుకును వారికి అధికారం ఇచ్చను. ఆయన సంఘమునకు ప్రప్రథమ ఆజ్ఞే, ఆఖరి ఆజ్ఞే, మీరు సర్వలోకానికి వెళ్లి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు అది ఉండవలసిన విధమును నిర్వర్తిస్తాను. విడివిడిగా సమస్త జనములకు పరిశుద్ధాత్మక శక్తిని విపులీకరించుడి. దీనిని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, దీనిని వ్యతిరేకించిన వాడు నాశనమగును. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత పొందెదరు, వారు దయ్యములను వెళ్లగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడదురు. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. ఆకులు వచ్చిన ఇలా చెప్పబడి ఉన్నది, ప్రభు వారికి సహకారుడైంది. వెలి వెంట జరుగుతూ వచ్చిన సూచికల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మొదటి సంఘం ఆ విధంగా ఉండెను. మరి వినండి, నేను ద్రాక్షావలిని, మీరు తీగలు అని యేసు చెప్పియున్నాడు. కొమ్మలు ద్రాక్షావలిని పుట్టించును, ఆ ద్రాక్షవల్లి ద్రాక్షలను. ఆ తర్వాత కొమ్మ వస్తున్నది, అది మొదటి కొమ్మ పుట్టించినట్లే ఇది ఫలిస్తున్నది, ఇది పుట్టిస్తున్నది. అయితే సహోదర అబ్రహాం, ఈ సంఘాలన్నింటిని చూడు, అన్ని వంటావు, అవి అంటుకట్టబడిన ద్రాక్షలు. నీవు పుల్లని పండును అంటుకట్టలేవు. నీవు నారింజ చెట్టును తీసుకుని దానికి నిమ్మ చెట్టును పెట్టినట్లయితే అది పెరుగుతున్నది. అది ఓ మనుషుడా అంటుకట్టినది. ఈ సంస్థాపక సంఘములను మనుషులు అంటుకట్టేది. అది ఎల్లప్పుడూ నిమ్మ అవుతున్నది. అది పెరుగుతున్నది ఎందుకంటే సంఘము పేరిట అది అతికిపోతున్నది. నన్ను ఇది చెప్పనివ్వండి. అయితే అది ఎప్పుడైనా ఇంకొక కొమ్మను ఉత్పత్తి చేసినట్లయితే అది నారింజను పుట్టిస్తున్నది. దేవుని యొక్క శక్తి ఇంకొక సంఘాన్ని పుట్టించినట్లయితే అది మరి యొక్క పెంతికోస్త అవుతున్నది. దాని వెనుకాల మరి యొక్క అపోస్తుల కార్యము వ్రాయబడుతున్నది. అవును కదా? ఎందుకనగా దేవుని యొక్క సంఘము. నేను ద్రాక్షలని మీరు తీగలు, మీకు వీరు ఫలాలు ఫలించలేరు, అయితే నన్ను నేనుగా కొమ్మలోని నెట్టుకుని వస్తాను అని యేసు చెప్పినాడు. ఎటువంటి ఫలం అనేది పుట్టిస్తున్నది? నమ్మిన వారి వలన యేసు సూచికలు జరుగును. మరుమైన క్రీసు శరీరము రెండవ సంఘము లేచును. అవే సూచికలతో కొంచెము కాలము లోకమున నీకు చూడదు, మీరు నన్ను చూతరు, నేను మీతో కూడా ఉందును, మీలో ఉందును, ప్రతి కొమ్మలోనూ ఉంటాను, యుగ పర్యంతము ఉంటాను. యేసుక్రీస్తు నిన్న, నేడు, యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్నాడు. అదే జీవము గల దేవుని యొక్క సంఘము. ఆయన ఏదై ఉన్నదో అదే. అటువంటి సాక్ష్యము ఆయన కలిగి ఉన్నాడు. ఇంకా సంఘము బాప్తీసాన్ని బోధించవలసి ఉన్నది. అది తప్పక బాప్తీసం పొందవలసి ఉన్నది. అది ఆజ్ఞే. ఇక్కడ మార్కు 16లో యేసు చెప్పి ఉన్నాడు, మనము తప్పక వడుదాం, నమ్మి బాప్తీసం పొందువాడు మొదటిగా నమ్ము, విశ్వసించుము, తరువాత నీ పాపముల క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుము, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందదువు, పరిశుద్ధాత్మ నీపైకి వచ్చును అనేది కూడా సంఘం యొక్క బోధే ఉన్నది. ఎందుకనగా లూకా 24:49లో యేసు చెప్పినాడు, దానికి మనమెంతో దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఒక క్షణంలో మనం అది చేద్దాం. ఇక్కడ 49వ వచనం, 46, 47 వచనాలు మనం చదివాం. 49 చూడండి, ఇదిగో నా తల్లి వాగ్దానం చేసిన మీ మీదికి పంపుతున్నాను, మీరు పై నుండి శక్తి పొందే వరకు పట్టణములో నిలచి ఉండడని వారితో చెప్పాను. తేరి, కనిపెట్టుడి అనగా ఎదురుచుడి అని అర్థం. యేసుకు ఒక గుంపు మనుషులు ఉన్నట్లయితే ఆయనతో 3.5 సంవత్సరము నడిచి ఏ సువార్త పడుచుకైనను వెళ్ళుటకు యేసుకు ఒక గుంపుంటే, గుంపు ఉన్నట్లయితే, ఒక గుంపు మనుషులు ఉన్నట్లయితే, లేదా పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టి వేచి చూచు వరకు వారు ఎలాంటి సువార్తను ప్రకటించలేదు. ఆరిగిన్లో ఇక్కడే కొంచెం కాలం క్రితము నేను ఒక కేథలిక్ స్త్రీతో మాట్లాడుతుంటేని. ఆమె అన్నది ఇలాగన, నీవు బోధించే స్థలములో అక్కడ మోడిన గుంపు కూడి ఉండి అరుస్తూ కేకలు పెడుతూ ఉండగా, ఆ విధంగా ఉండగా వారు పరలోకములో ఉంటారని, పరలోకములో పాలన చేస్తారని నీవు అంటున్నావా అని ఆమె అన్నది. అవునమ్మా అని అన్నాను. అలాంటి చెప్పను మేము నమ్మము అని అన్నదామె. నేను చెప్పాను, నీవు దేవుని వాక్యమును నమ్మావు కనుక అని అన్నాను. మరియా మా కొరకు విజ్ఞాపన చేస్తుందని మేము నమ్ముతాము అని చెప్పింది ఆవిడ. అది ఖచ్చితంగా అన్యత్వమే అని నేను చెప్పాను. ఆమె ఎన్నడూ దేవత కాదు. ఆమె ఒక స్త్రీ, దేవుని యొక్క తల్లి. దేవునికి తల్లి ఎలా ఉండగలుగుతున్నది? మరియా శుభం, దేవునికి తల్లి. దేవునికి తల్లి ఎలా ఉండగలదు? ఆమె క్రీస్తు యేసుకు దేవుని కుమారుని కన్నది. ఏ స్త్రీ కూడా సృష్టికర్త కాదు. ఆమె అనగా స్త్రీ పురుషుడి విత్తనాన్ని పట్టుకుంటున్నది. పురుషుడు సృష్టికర్త కాదు. ప్రాణాన్ని దేవుడు సృజిస్తాడు, సృజించును. అది కేవలము దేవుడు పెట్టిన క్రమం యొక్క భ్రమణం, బిడ్డలు పుట్టడం. ఆమె దేవుని తల్లి కాదు. దేవునికి తల్లి ఉండలేదు. ఎందుకనగా ఆయనకు ఆరంభ దినాలు కాని జీవిత అంతము గాని లేదు. ఆయన నిచ్చురగవాడు. ఆమె దేవునికి తల్లి కాలేదు. నీవు దేవదూతగా చుట్టుచున్న నీ ధన్యమగు కన్యను గత రాత్రి ప్రవర్తించినటువంటి వారి వలె ప్రవర్తించే వరకు దేవుడు ఆమెను పరలోకానికి వచ్చుటకు అనుమతించలేదు అని నేను చెప్పినట్లయితే ఆమె అన్నది, అది సరికాదు. నేను అడిగాను, కేథలిక్ సంఘము బైబిల్ గ్రంథమును రాశారని, అపోస్తలులు కేథలిక్ వారని నీవు నాకు చెప్తున్నావా? నేను తిరస్కరిస్తున్నా, నేను అంగీకరించట్లేదు. ఒకరి అపోస్తలు మరణమయ్యే వరకు, నిశ్చయన సభ జరుగు వరకు, 300 సంవత్సరాల వరకు కేథలిక్ సంఘం అనేది లేదు. నీకు ఏది కావలసిన చరిత్రపుడు నాకు చూయించు. నీ యొక్క గురు సిద్ధాంతము కాదు. ఎందుకనగా అది చరిత్రకు సరిపడదు. అటువంటిది ఏది లేదు. అయితే నేను చెప్పాను, మరియా, యేసు తల్లి అయిన మరియా, మిగతా స్త్రీలు 120 మందితో కలిసి ఆ మెట్లు ఎక్కి మేడగదులకు ఎక్కి వెళ్లారు. పరిశుద్ధాత్మ పొంది తాగిన వారి వలె తుళ్ళుతూ భాషలు మాట్లాడి ఒక గుంపు తాగిన వారి వలె ఉండిపోయారు అని బైబిల్ తెలుపుతున్నది. నేను ఆ వచనం పైన వేలు పెట్టి ఇది చదువు అని నేను చెప్పాను. ఆమె అన్నది, నేనది చదవనవసరం లేదు, నేనది చదవనవసరం లేదనుకుంటున్నాను. నేను చెప్పాను, నీవు నమ్మకస్తురాలు కాదు సుమా. ఇక్కడే కన్య మరియా పరిశుద్ధాత్మను పొందినది. భాషలతో మాట్లాడి త్రాగిన స్త్రీల వలె అగుపించినది. ఆమెతో కలిసి నీ వెళ్ళలేవు ఎందుచేతననగా ఆమె పరిశుద్ధాత్మను పొందినది. యేసుక్రీస్తు తెలియగు మరి అది ఆమె చేసినప్పుడు నీవు ఎంత ఎక్కువగా అది చేయవలసి ఉన్నది. ఆమె ఇలాగూ ఉన్నది, అలాంటి దాంతో నేను పరలోకానికి వెళ్లవలసి వచ్చినట్లయితే నేను పరలోకంలో ఉండకు ఇష్టపడను. దాని గురించి నీవు ఎక్కువగా బాధపడిన అవసరం లేదు. ఎలాగైనా నువ్వు వెళ్తావని అనుకోవద్దు. అలాగుండి నీవు మార్పు చెందకపోతే దాని గురించి నీవు ఎక్కువగా బాధపడిన అవసరం లేదు. అది ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నా కొరకు సాక్షులు అయ్యిందరు. ఇప్పుడు ఇది ఏంటి? మనం ఏమి చెప్తున్నాము? అది ఏంటి? దాన్ని ఎవరు తీర్చిదిద్దారు? మరి దాని యొక్క వర్తమానం ఏంటి? త్వర త్వరగా అందుకొరకై కొంచెం ముందుకు వెళ్దాము. నాలుగవ విషయం, దానిలోని సభ్యులుగా మనం ఎలాగ అవుతాము, అందులో మనం ఎలాగ చేరుతాము, అది ఏమైనది మనం ఇప్పుడు చూశాము. ఈ సంఘములో మనం ఎలా చేరుతాము? అందులో నీవు చేరనవసరం లేదు. అందులో నీవు చేరలేవు. అందులో చేరుటకు వారి ఏది లేదు. అందులో చేరుటకు దారి ఏది లేదు. అందులో నువ్వు జన్మిస్తావు. బెనహాం కుటుంబంలో నేను 51 సంవత్సరాలు ఉండి ఉన్నాను. కుటుంబంలో ఎన్నడూ చేరలేదు. నేను బెనహాంగానే జన్మించాను. నీవు దేవుని కుమారుడుగా లేక దేవుని కుమార్తెగా జన్మించావు. ఒక క్షణము, యోహాను 3వ అధ్యాయం తీసుకుందాం. దాని గురించి దేవుడు ఏమని చెప్పాడో చూద్దాము. ప్రతిపాదనము, ఈ సంఘములోకి నీకు ఎలా వస్తావు, దేవుని యొద్ద నుండి ఎటువంటి ప్రతిపాదనము కోరుచున్నాడు. యోహాను 3వ అధ్యాయం 1-8 వరకు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీలకుడు ఉండెను. అతని రాత్రి ఎందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎదుగుదాము. దేవుడు అతనికి తోడయింటిని కాని నీవు చేయుచున్న సూచికలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించదని కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందులోకి నీవు ఎలా చేరగలుగుతావు? అందులో జన్మించుట. తర్వాత ప్రశ్న చదువుదాము. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? చూడండి, ఆ ప్రకృతి సంబంధమైనది ఒక గొప్ప వ్యక్తి, ఒక బోధకుడు, ఒక యాజకుడు, వయోవృద్ధుడు, బైబిల్ గ్రంథమును జీవిత కాలం అంతా చదివినవాడు. రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఇప్పుడు అది నేటి దినాన బుద్ధి కుశలతో ఉన్న కొందరు బోధకుల వలె చెప్పినట్లుగా అది అగపించడం లేదా? ఏసుతో ఇలాగ చెప్పాను, అందులో మనం ఇలాగ జన్మించగలం వెళ్ళగలము. నీటి నేను నిత్యముగా చెప్పుచున్నాను, నీటి మూలముగాను ఆత్మలుగాను జన్మించదేనే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అందులో నీవు జన్మించవలసి ఉన్నది. రా, వచ్చి చేరు అని కాదు, వచ్చి జన్మించు. శరీరములముగా జన్మించింది శరీరములు, ఆత్మములముగా జన్మించింది ఆత్మయునయ్యున్నది. మీరు కొత్తగా జన్మిపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును. నీవు దాని శబ్ద విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మములముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. చూశారా, నీవు అందులో చేరలేవు. అది ఒక మర్మమైన విషయం. మర్మమైన క్రీస్తు శరీరములో నీవు జన్మిస్తావు. ఆ విధంగా నీవు అందులో చేరుతావు. మొదటి కొరింథి 12వ అధ్యాయం, మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. మనకింకా కొన్ని ఉన్నవి, సాధ్యమైనట్లయితే వాటిని బయటకు తీయటకు ప్రయత్నిస్తాను. ఎంతగా ఉందని నాకు తెలుసు. అక్కడే ఇక్కడే ఆరంభిద్దాం. ఒక నిమిషం, 1వ కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనము, ఒక్క కరస్పర్శ వలన, ఒక్క ప్రమాణము వలన గంభీరమైన పరిశుద్ధ రోము సంఘమును నేను నమ్ముతున్నానని ప్రమాణము చేయుచున్నాను. వచ్చి నా కరస్పర్శ చేయి, నీ పేరును పుస్తకంలో వ్రాయించు. ఒక అక్షరము ద్వారా, రా. దానిని మీరు ఓల్డ్ లేడీస్ బర్త్డే ఎల్మోనిక్ అను దానిలో చదవచ్చును. అయితే దేవుని బైబిల్ గ్రంథంలో దానిని నీవు చదవలేవు. అవునండి, ఎలయనగా యూదులమైనను, గ్రీకు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి రాయబడితేమా, చేరితేమా, ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితేమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతేమి. మెథడిస్టు ఆత్మ కాదు, బాప్టిస్టు ఆత్మ కాదు, పెంటికోస్తు ఆత్మ కాదు. అయితే ఈ ఇమ్మానుయేలు రక్తపు ఊటలోకి మనమందరము కూడా ఒక్క పరిశుద్ధాత్మ వలన బాప్తిసం పొందింటిమి. ఇమ్మానుయేలు రక్త నాళముల గుండా వచ్చిన ప్రవాహము కింద పాపులు మునిగి వారి మరకలు పొగొట్టుకుందరు. ధారలు మరణించు దొంగ అతని దినాన ఆ ఊట చూచి ఆనందించను. అతని వంటి నీచుడైన నేను నా పాపాలన్నీ కడిగి వేసుకుంటాను. ఒక్క శరీరము, ఆ శరీరంలోకి మనం ఎలా వచ్చాము, అందులోకి మనం ఎలా చేరుతాము? ఒక్క శరీరములోకి మనమంతా ఒక్క ఆత్మలన బాప్తిసం పొందితిమి. ఆ శరీరంలో ఉన్నప్పుడు స్వతంత్రత పునరుద్ధానపు నిరీక్షణ ఉంటున్నది. మన యొక్క అతిక్రమలన్నీ దేవుడు ఆయనపై పెట్టి ఉన్నాడు. ఒక్క కరస్పర్శ వలనే కాదు, ఒక్క సంఘం యొక్క ఉత్తరం వలనే కాదు, అయితే ఒక్క పరిశుద్ధాత్మ వలన. యూదుడైనా అన్యుడైనా పశువువాడైనా నల్లని వాడైనా తెల్లని వాడైనా అందరూ ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మలన బాప్తిసం పొందుచున్నాడు ఆయన స్వంత రక్త నిబంధన వలన. నేనా రక్తమును చూచి నేను మిమ్ములను దాటిపోవదును, మరియు మరణము నుండి బాధ నుండి పాపము నుండి విముక్తి పొందితిమి. కారణం దేవుని యొక్క విత్తనము అతనిలో నిలిచినది. అతడు పాపము చేయజాలడు, పాపము లేదు. తన లోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులైందరు. యేసు చెప్పాడు, ఎలాగో పరిపూర్ణుడు కదుగుతావు, నీవది చేయలేవు. నువ్వు పాపములో పుట్టావు, అతిక్రమంలో రూపుదాల్చావు, లోకములకు వచ్చి అబద్ధములాడుతున్నావు. అయితే క్రీస్తు నీ పాపములు భరించిన వాడని నీవు అంగీకరించినప్పుడు, విశ్వాసముతో ఆయన అంగీకరించినప్పుడు ఆయన నిన్ను రక్షించడని నీవు నమ్మి నీ పాపముల స్థానంలో ఆయన చనిపోయాడని నీవు నమ్మితే అప్పుడు దేవుడు నిన్ను అంగీకరించి శరీరములోకి నీకు బాప్తిసమిచ్చను. ఇక పాపమును ఎన్నడూ చూడడు. బలిపీఠము యుద్ధం నా కొరకు ప్రాచిత్తార్థ బలి ఉన్నప్పుడు నేను ఎలాగ పాపిని కడుగుతాను? నేను కోరుకున్నట్లుగా ఎటువంటి వేగముతోనైనా నేను పరిగెత్తుటకు నగరపాలకు వారు నాకు హక్కులు ఇచ్చినప్పుడు నగరములో పోలీసు వారు నన్నేలా నేరస్తుడిగా బంధించగలుగుతారు? రెవరెండ్ బ్రహం గారు, రోగుల కొరకు ప్రార్థించడానికి నీ వెళ్తున్నావు. ఏ జోన్లోనైనా నీవు కోరినంత వేగముగా నీవు వెళ్ళవచ్చును. దాని సిఫారసు పత్రము నాకివ్వు. ఏ పోలీసు వారే నన్ను బంధించలేడు. కారణమెదురుగా అవి అత్యవసర పరిస్థితులు అయితే తప్ప నేను ఇది చేయనని మేయర్ నా పైన నమ్మకముంచున్నాడు. కాబట్టి దేవుడు నన్ను అంగీకరించి పరిశుద్ధాత్మచేత నాకు బాప్తిసమిచ్చినప్పుడు నేను ఉద్దేశపూర్వకంగా పాపము చేయనని దేవుడు నా మీద నమ్మకముంచున్నాడు. ఆమేన్. ఆయన కుమారుడు నా కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి చేశాడు, మరియు ఆయన శరీరంలోనికి నన్ను తీసుకున్నాడు. నేను నీతిమంతులుగా తీర్చబడినంత కాలము నేను పాపము చేయజాలను. నేను ఆయనతో కూడా విమోచించబడతాను. నేను చేసిన దానికి కాదు, ఆయనే. అయితే ఆయన నాకై చేసిన దాని కొరకు. అదే సువార్త. ఎఫెసీ 4:30 చెప్తున్నది, దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, ఎందుకనగా మీరు విమోచన దినం వరకు ముద్రించబడతారు. కొద్ది కాలం క్రితమే ప్రఖ్యాతి గంచిన ఒక బాప్తిస్ట్ బోధకుడు నాతో ఇలాగన్నాడు, సోదర అబ్రహాం, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతడు నమ్ముడు కంటే మరొకటి ఇక ఏది చేయవలసి ఉండను. అతడు అన్నాడు, మేము నమ్మాము, మేము నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాం అని అతను చెప్పాడు. నేను చెప్పాను, అయితే నువ్వు పొరపడుతున్నావు, నీవెంతో విధేయతతో పొరపాటు చేస్తున్నావు. అక్కడున్న మంచి పాదిరి గారైన ఆ మార్పు చెందిన న్యాయవాదితో ఆ బాప్టిస్ట్ వారితో అపోస్తుల కార్యములు 19 పౌలు చెప్తున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా. అతడు అన్నాడు, మూల భాషలో అది అలా చెప్పబడలేదు. నేను చెప్పాను, అది ఆ విధంగా చెప్పబడలేదు. నా యొద్ ఎంఫాటిక్ డయాగ్లాగ్ ఉన్నది, అది ఆ విధంగా చెప్పడలేదు. ప్రతి ఒక్క తర్జుమాలోను గ్రీకు మరియు హిబ్రూలో కూడా. అతను అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా, పొందితేరా అని. నేను చెప్పాను, అబ్రహాము దేవుని నమ్మాను, అది నిజమే. అయితే అతని విశ్వాసమును ఆయన అంగీకరించినందు కొరకై దేవుడు అతనికి ఒక గుర్తును ఇచ్చాడు, సున్నతియను ముద్రను అతనికి ఇచ్చడం ద్వారా. అవునా, ఆయన అతన్ని అంగీకరించాడు. ఎందుచేతనగా ఆయన అతన్ని అంగీకరించినందుకు ఆయన అతనికి గుర్తు ఇచ్చాడు. నీవు నమ్మావని చెప్పినట్లయితే పరిశుద్ధాత్మను ఇంకా పొందకపోతే, ఇంకా దేవుడు నిన్ను ముద్రించకపోతే నిన్ను నమ్ముడుకు తగినంత నమ్మకం ఉండట్లేదు. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ముద్రిస్తాడు విమోచన దినం వరకు. అదే సంఘానికి వర్తమానం. ఆమేన్. ఇంకొద్దిగా ముందుకు మంచిది. మొదటి కొరింథీ 12:13, ఒక్క ఆత్మలన మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. అపోస్తుల కార్యములు ఇక్కడే మనం ప్రవేశించే ద్వారం ఉన్నది. ఇక్కడే సంఘం యొక్క ప్రతిష్ఠితపు రోజు ఉన్నది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పెంటికోస్తు దినం తర్వాత సంఘమునకు మొదటి వర్తమానం బోధించబడి ఉన్నది. వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మరియా అపోస్తులందరూ వారందరూ పరిశుద్ధాత్మతి నింపబడి భాషలతో మాట్లాడుతూ అలా ఒక గుంపు త్రాగిన వారి వలె వారు ఉన్నారు. వారందరూ కూడా ఒక భక్తిపూర్వకమైన సమయంలో ఉండి కేకలు పెడుతూ దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధాత్మక సంయోగము చేత వారు తులుచున్నారు. తులుచుండేది అది ఆదివారమని సోమవారమని మరి ఏ రోజని వారు లెక్క చేయలేదు. వారు కేకలు పెడుతూ ఆనంద సంతోషంతో ఉన్నారు. గొప్ప బుద్ధి కుశలతో ఉన్నవారు ఈ ప్రజలు కొత్త మద్యముతో ద్రాక్షరసముతో మత్తులై ఉండిరే అని అన్నారు. ఇక్కడ పేతురు పరలోక రాజ్యపు తాలపు చెవులు కలిగి పరిశుద్ధాత్మ తాలపు చెవులు తన ప్రక్కల్లో ఉంచుకుని నిలబడి ఉన్నాడు. యేసు చెప్పాడు, నీవు పేతురువు, దీనిపైన నా సంఘమును కట్టుదను, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదురు నిలవు అని ఆయన చెప్పి ఉన్నాడు. ఏంటది? ఒక్క ఆత్మ సంబంధమైన బయలుపరచబడిన సత్యము రక్త మాంసములు నీకు తెలియచేయలేదు. నీ వెన్నడూ దీన్ని సెమినరీలో నేర్చుకోలేదు. పుస్తకముల నుండి ఒకరు నీకు బోధించడం లేదు. అయితే అది ఒక ప్రత్యక్షత. అవునా? ప్రత్యక్షత. నీవు పేతురు అని నేను చెప్పుచున్నాను. పరలోక రాజ్య తాలపు చెవులు నేను నీకిచ్చుచున్నాను. భూమిపైన నీవేమి బంధిస్తావో పరలోకమందు నేను దానిని బంధించదను. నీవు భూమిపైన ఏమి విప్పుదవో పరలోకమందు నేను దానిని విప్పుదను. ఆయన తన మాటను నిలబెట్టుకోవలసి ఉన్నది. పెంతికోస్త దినమున ఎవరు ప్రవచనకర్త, ఎవరు మాట్లాడినవారు? పేతురు. కారణం అతడు తన యొద్ద తాలపు చెవులు కలిగి ఉన్నాడు. వారు అతని తూచి నవ్వుచున్నారు. వీరి కొత్త మద్యంతో మత్తులై ఉన్నారని చెప్పుచున్నారు. పేతురు చెప్పాడు, ఇది దినపు యొక్క మూడవ ఘడియ. వీరి కొత్త మద్యంతో మత్తులు కారు. అయితే ఇది ప్రవక్త యోవేలు ద్వారా పలకబడినది. అంత్య దినములలో దేవుడు సెలవిచ్చుచున్నాడు, అంత్య దినములలో సమస్త దినములపైన నా ఆత్మను కురుమించదను. మీ కుమార్తెలు కుమారులు ప్రవచించదరు. నా పనికత్తెల మీదను నా పనివాన్ల మీదను నా ఆత్మను కురుమించదను. మీ యవనులు దర్శనము చూచెదరు. మీ వృద్ధులు కళలు కనెదరు. అవును, పైన ఆకాశమున మహత్కార్యములను క్రింద భూమి మీద సూచికలను కనపరచదను. అప్పుడు ప్రభువు నామమునకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడదరు. వారు ఇది విని హృదయంలో నొచ్చుకుని పేతురుతోనూ మిగతా అపొస్తలులతోనూ ఇలాగూ అన్నారు, అయ్యలారా, రక్షించబట్టుకు మేమేమి చేతము? ఇక్కడ సంఘానికి ఆజ్ఞ ఉన్నది. ఈ మరోమైన శరీరంలోనికి నీవు ఎలాగూ చేరుకోగలవో వారు తెలుసుకోగలది. వారు తెలుసుకోవాలని ఆశించారు. మంచిది. అపొస్తలుల కార్యము 2:37 నుండి శుభ ఆరంభపు దిన వర్తమానము. నీవది మార్చుజాలవు, నీవది మార్పు చేయలేవు. వినండి, నీకొక వైద్యుడు మందులు పట్టి వ్రాసిచ్చినట్లయితే నీవు దాన్ని మందుల కొట్టుకు ఒక బూటకపు మందులమ్మే వాని యొద్దకు తీసుకుని వెళ్తే ఆ మందుల పట్టీతో అతను నిన్ను చంపివేయగలుగుతాడు. గమనిస్తున్నారా? ఆ వైద్యుడు ఇంత అని అందులో వ్రాస్తాడు. ఎందుకనగా అందుకొరకై అతడు తద్భితు పొందాడు కాబట్టి. ఇంత విషయము అని అతను వ్రాశాడు. ఆ విషయాన్ని చంపుటకు అందులో ఒక బిరుగుడును అతడు పెడతాడు. ఆ మరో ఔషధాన్ని త్రిపుటకై ఒక దానిని అతడు అందులో ఉంచవలసి ఉన్నది. వైద్యుడు అది వ్రాసినట్లుగా ఖచ్చితంగా ఆ మందులు పట్టి సరిపడకపోతే అది నిన్ను చంపుతుంది. దేవుడు వైద్యుడు. ఆయన ఆత్మ యొక్క వైద్యుడు. ఆయన రక్షణకు వైద్యుడు. పేతురు అను ఒక మనిషిని, ఒక పామరుని, ఒక విద్యలేని పామరుని అతని ఎదురుగా అతని పేరు వ్రస్తే అది కూడా చదవలేని ఒక వ్యక్తిని ఆయన తన స్వవేదాంతముతో విద్య నేర్పాడు. అయితే ఆయన అతనికి పరిశుద్ధాత్మ దయచేసి సిద్ధాంతము రాయటానికి కళాన్ని ఇచ్చాడు. కాబట్టి పెంతికోస్తు దినాన అతడు ఔషధ పట్టిని వ్రాశాడు. అతడు వ్రాసినది ఏదో మనం చూద్దాము. డాక్టర్ సైమన్ పీటర్, డాక్టర్ సీమోను పేతురు, రక్షణ గుర్చి నీ యొక్క మందులు పట్టి ఏదో మేము చూస్తాం. దీని కొరకై వ్రాయబడినేదో మనం చూద్దాం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా, మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తున్నట్టుగా. గమనించండి, నీవు తాలపు చెవులను కలిగి ఉన్నావు. అప్పుడు పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుని అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులందరికని, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికని చెందునని వారితో చెప్పాను. అది ఔషధ పట్టి. దానికి వైద్యం చేయవద్దు. నీ రోగిని నీవు చంపుతావు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని దీనిని మాట్లాడుతున్న ఈలాంటి అనేక మంది సంగతి అదే. వారు అనేక మంది ఆత్మ సంబంధులను చంపుతున్నారు తప్పుడు వైద్యం చేయడం వలన. అటువంటి విషయం ఏమీ లేదు. బైబిల్ గ్రంథములు ఎవరు కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం తీసుకోలేదు. కేథోలిక్ సంఘం వచ్చే వరకు అలాంటి పండుగ ఎక్కడ జరగలేదు. దానికి తల్లి ఎవరనగా కేథోలిక్ సంఘము. లేఖనాలు పరిశోధించండి. లేఖనాలు పరిశోధించు. చరిత్ర పరిశోధించి కనుగొను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ప్రథమ పద్ధతిని జరిగించినది కేథోలిక్ మత గురువు. వారు వారిని చిలకరించారు. చిలకరి ఇప్పుడు ప్రవేశపెట్టింది వేశ్యలకు తల్లి ఎగు కేథోలిక్ సంఘము. తిరిగి వెనుకకు వేశ్య యుద్ధకు వచ్చుట క్యాటగిజం ఇలా చెప్పండి, ప్రొటెస్టాంట్ ఎప్పుడైనా ప్రొస్టేట్ వారు ఎప్పుడైనా రక్షింపబడిన విషయము ఎక్కడైనా ఉన్నదా ఇలా చెప్పబడినది. కొన్నిసార్లు బహుశా ఎందుకనగా కేథలిక్ సిద్ధాంతాన్ని వారు అంగీకరించారు అని వారు వారి బైబిల్ను తీసుకున్నారు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున వారు బాప్తిస్తారు. దాని గురించి ఎటువంటి లేఖనం వారికి లేదు చెప్తారు. అయితే కేథలిక్ సంఘము దాన్ని ఆరంభించినది, దాన్ని వారు అంగీకరిస్తారు. కేథలిక్ వారి ఆజ్ఞల ద్వారా కొందరు రక్షింపవచ్చును అని చెప్తారు. ఏమీ లేదు, ఎవరు కూడా ఆ విధంగా బాప్తిస్తం పొందలేదు. బైబిల్ గ్రంథంలో ఎవరు చిలకరింపబడలేదు. కృంబరించుడు కానీ లేక మరో విధముగా గాని లేదు. అయితే యేసుక్రీస్తు నామమున పాపక్షమాపణ నిమిత్తము నీటిలో ముంచారు. కొద్దిసేపటి క్రితము మనం ఏమి చదివాము, నేను మీకు చెప్పాను తర్వాత తీసుకుందాం అని, అది మారు మనసు పాపక్షమాపణయు ఆయన నామమున ప్రకటింపబడవలను. ఎక్కడకు? కేవలం యెరూషలేములోనేనా? యూదులకు మాత్రమేనా? సమస్త దేశాలకు, సర్వ ప్రపంచానికి. యెరూషలేము మొదలుకొని డాక్టర్ సీమోను పేతురు ఔషధ పట్టిన రాశాడు. వైద్యులారా, మీ విషయమేంటి? దాంతో ఒకటి పిల్లకు ప్రయత్నిస్తున్నారా? దానికి ఏది మీరు కూర్పు చేయవద్దు. అది ఎలాగున్నదో అలాగే తీసుకుంది. అది సంగమునకు ఆగ్నేయున్నది. అందులోనికి మీరు చేరు విధము అదే. మారు మనసు పొందడం ద్వారా మీ పాపక్షమాపణ యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందిన ఒక వాగ్దానం మీరు పొందుకుంటారు, పరిశుద్ధాత్మను. అదే బైబిల్ చెప్పుతున్నది, సంఘములోనికి బాప్తిసం పొందుట. సంఘములోనికి బాప్తిసం పొందుట. గలతీ 3:26 మనం చదువుకుందాము. ఒక నిమిషం, మనకి ఇక్కడ 1, 2, 3 విషయాలు తప్ప ఇంకే లేవు. మనం ముగించవలసి ఉన్నది ఇక్కడ. మనం గలతీ 3:10 చదువుకుందాం. నేను తీయక ముందు ఎవరైనా తీసినట్లయితే అది చదవండి. ఇక ముందుకు చదవండి, ముందుకు వెళ్ళవచ్చు. గలతీ 3:26, బహుశా నేను ఇక్కడ తప్పు చదివి ఉండవచ్చు. అలాగైతే కొలొస్సీ చదువుదాము. నేను ఇక్కడికి వెళ్తున్నాను, నాకు తెలుసు. కొలొస్సీ 3:26 ఏమో అది ఏంటో చూద్దాము. కాదు, అక్కడ 3:26 లేదు. ఇప్పుడు అది ఏది? గలతీ 3:26 ఇక్కడే ఉన్నది, నేను తీశాను. అవును సహోదరి, చదువు. గలతీ 3:26 నీవు ఆరంభించావు కనుక ఇది ఇక్కడే. 26, 27, 28 ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ శరీరంలోనికి మనం ఎలా చేరగలుగుతాము? అది మనం ఎలా చేయగలము? క్రీస్తు యేసు శరీరంలోనికి పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుట ద్వారా. సంఘం యొక్క వర్తమానంలో మరొకటి, సంఘములోకి మనం ఎలా చేరుకోగలము? శుద్ధీకరణ ద్వారా. శుద్ధీకరణ హెబ్రీ 13:12-13 కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపడి శ్రమ పొందెను. ఇప్పుడు ఎఫెసీ, ఇక్కడికి వెళ్దాము. అది మనము చదవలసి ఉన్నది. ఎఫెసీ 5:26 త్వరగా. ఎఫెసీ 5:25 మంచిది, ఇక్కడ మనమున్నాము. 5:25 కాదు, ఇంకా నేను పొరపాటు చేశాను. నేను ఇక్కడ సరిగా వ్రాసుకోలేదు, చూద్దాం. అందుచేత బోధకులు, యాజకులు, అవునవును, త్వర త్వరగా నేను అది క్రింద వ్రాసుకున్నాను కొద్దిసేపటి క్రితమే, కనుక నేను పొరపడి ఉంటాను. ఓ తప్పు, పేజీ తీశాను. అవును, ఆమేన్, అవును, మంచిది. హెబ్రీ 12:13 కావున యేసు కూడా తన సురక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవ్విని వెలుపడి శ్రమ పొందెను. కాబట్టి ప్రజలు ఇక్కడ సంఘముగా మనం ఎలా వస్తున్నాము? పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుట. పరిశుద్ధాత్మ బాప్తీసము పాపక్షమాపణ కొరకు పొందుకునే వాగ్దానం అది. కాబట్టి ఏ బోధకుడు గాని అందులోకి మనను కరస్పర్శ చేయలేదు. ఏ గురు పూజారి కానీ అందులోకి మనల్ని వాగ్దానము చేయించలేదు. అయితే మెస్సయ రాజ్యపు రాజు ద్వారా అందులోకి మనము జన్మించి ఉన్నాము. ఆమేన్. ఇప్పుడు ఇది ఒకటే, ఈ ఒకటి కూడా నేను తీసుకున్నా. నేను అనుకున్నది ఒకటే. కొద్ది నిమిషాల సేపు ఎంతమంది నాతో ఉంటారు చూడండి. ఇప్పుడు 9:30 దాటినది. సంఘము లేకుండా మనం పరలోకానికి వెళ్లగలమా? దాని గురించి కేవలం 2 వివరణలు మాత్రమే తీసుకుంటాను. అందుని గురించి ఇక్కడ డజన్ వ్రాసుకున్నాను, చూస్తున్నారా? అయితే మనము తెలుసుకుంటానికి ఒకటి మాత్రమే లేదండి, ఈ సంఘములో సభ్యుడువు కాకుండా నీవు పరలోకానికి వెళ్ళలేవు. మొదటిది యోహాను 3:5 యేసు ఇలాగూ చెప్పున్నాడు, ఒకడు నీతిమూలవుగాను ఆత్మమూలవుగాను జన్మించదనే కాని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి, అప్పుడు ఆత్మమూలముగా జన్మిస్తారు. నీతి మూలముగా జన్మించుట, ఆత్మమూలముగా జన్మించుట. ఒకటి ఇది పొందుకుంటేనే తప్ప పరలోక రాజ్యంలో చివరికి ప్రవేశించలేడు కూడా, చివరికి అతను పరలోక రాజ్యమును చూడలేడు కూడా. తరువాత నీవు నీతి మూలముగా ఆత్మమూలముగా జన్మించినట్లయితే నీవు సంఘములో ఉంటావు. నీవు నీతి మూలముగా ఆత్మమూలముగా కానట్లయితే నీవు సంఘములో ఉండవు మరియు పరలోక రాజ్యమును చూడలేవు. అది నీకు ఇంగిత జ్ఞానాన్ని కలిగిస్తుందా? అది ఖచ్చితంగా నిజమైన విషయం. సహోదర బ్రహం, నేను నమ్మానని నీవు చెప్తావు. విను, నీవు పరిశుద్ధాత్మను పొందలేదు అని అంటావు. కాదు, ఇంకా నీవు నమ్మలేదు. నీవు కేవలము నమ్మకం వైపునకు మాత్రమే నీవు నమ్మియున్నావు. నీకు నిరీక్షణ ఉన్నది. మొదటి కొరింథీ 12:3 దాన్ని మనం ముగిస్తుండగా చాలా త్వరగా తీద్దాం. మొదటి కొరింథీ 12:3 మనం అది త్వరగా తీద్దాం. ఇక్కడ ప్రభు ఇందులో మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం.
1 Corinthians 12:3
మొదటి కొరింథీ 12:3 ఎందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడను యేసు శాపగ్రస్తుడిని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియచేయుచున్నాను. నీవు పరిశుద్ధాత్మను పొందే వరకు కూడా దాని గురించి నీకేమి తెలియదు. యేసు క్రీస్తును నా స్వంత రక్షకుడిగా నేను అంగీకరించున్నానని నీవు చెప్తావు. నీవు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందావా? నీవు పొందనట్లయితే చివరికి ఆయన ప్రభు అని కూడా నీవు పిలవలేవు, ఎందుకనగా ఆయన ప్రభు అయి ఉన్నాడు. విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు ఆయన నీకు చరిత్రకారుడు అవుతాడు. అయితే పరిశుద్ధాత్మ ఆయన నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన నీకు ప్రభు అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవడును యేసు ప్రభు అని పిలవడు. దేవుని ఆత్మల నీకు నీవు జన్మించే వరకు పరిశుద్ధాత్మ నీలో ఉండదు. నీకు అలాగైనట్లయితే నీవు ఈ రాజ్యములోకి జన్మించావు, నీవు సంఘము యొక్క భాగమై ఉన్నావు, అప్పుడు నీవు పిలువబడినవాడవు. చూశారా? మంచిది. జొన్న గింజలో జీవం ఉంటేనే తప్ప జీవము అందులో నుండి బయటకు రాదు కదా. జొన్న గింజ భూమిలో పెట్టినట్లయితే ఒకటి మొలకెత్తుతుంది, మరొకటి మొలకెత్తదు. మొలకెత్తున్నటువంటి ఆ మరొకటి తిరిగి అది బ్రతకగలదా? ఏ విధముగా? అది కాదు. అందులో ఏమీ లేదు. భౌతికగా అది మంచిగా ఉండవచ్చును, ప్రక్కది పొరలు పొరలు వచ్చినట్లు దాని వలె మంచిగా ఉండవచ్చును. ఆ ప్రక్కది జొన్న రొట్టెగా ఉన్నట్లు ఇది మంచిగా తయారు కావచ్చును. ఆ ప్రక్కది గూటిలో పెట్టినప్పుడు ఎలాగ మంచిగా కనిపించునో అంతగా ఉండవచ్చును. అయితే అందులో జీవము లేనట్లయితే అది తిరిగి మొలగెత్తలేదు. ఒక మంచి మనుషుడు సంఘం యొక్క సభ్యుడైన ఒక మంచి క్రైస్తవుని వలె మంచిగా ఉండగలడు. ఒక మంచి మనిషి మంచి క్రైస్తవ పౌరుని వలె నైతిక విలువలతో మంచివాడుగా ఉండగలడు. అయితే దేవుని ఆత్మ మూలముగా అతను జన్మించకుండా అతను చనిపోయినప్పుడు అది ఎందుకనగా ఆనభవన ప్రతిదానికి అంతమున్నది. దేవుడు ఒకరు మాత్రమే నిత్యుగువాడు. ఆ కర్ణము చేతనే ఆయన జీవమును పొందుకోవటం వలన మనము దేవుని భాగమై ఉంటున్నాము. యేసు చెప్పాడు, నేను వాటికి నిత్య జీవమిచ్చుచున్నాను. గ్రీకు పదమోది జోయి అను దానికి అర్థం దేవుని యొక్క స్వంత ప్రాణము. నీవు తిరిగి జీవించు ఒకే ఒక మార్గము నిత్య జీవుని కలిగిన ద్వారానే. అది దేవుని యొక్క స్వంత ప్రాణము, ఎందుకనగా నీ ప్రాణము నశిస్తుంది. అయితే ఆయన ప్రాణము తిరిగి లేస్తున్నది, ఎందుకనగా దేవుడు నిత్యుడగువాడు. నీవు నిత్య జీవును పొందవలసి ఉన్నది. దేవుడు చనిపోయినంత చావవుతున్నది. అది నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్య జీవ గలవాడు. అతని నేను కడవరి దినమున లేపుతును. అతనిలో నిత్య జీవము అతని లేపును. సంఘము లేకుండా మనం పరలోకానికి వెళ్ళగలమా? నీవు తిరిగి జన్మించే వరకు నీవు సంఘములో ఉండలేవు. నీవు తిరిగి జన్మించే వరకు నీవు పరలోకానికి వెళ్ళలేవు. కాబట్టి ఈ సంఘములో నీవు అవయవమై అయ్యేంత వరకు నీవు పరలోకానికి వెళ్ళలేవు. తిరిగి నీవు అందులో జన్మించే వరకు నీవు అవయవము కాలేవు. కొద్దిగా నిన్ను మెతక చేయలేవు. దేవుడు నిన్ను ఒక అవయవుగా పిలిచే వరకు నీవు సభ్యుడుగా కొలేవు. జగత్తుకు పునాది వేయక ముందే నీవు ముందుగా నిర్ణయించబడిన వాడవని ఎరుగుట ఎంత ఆనందకరమైన విషయమది. గొర్రెల యొక్క జీవ గ్రంథమందు మీ పేరులు వ్రాయబడి ఉన్నవి. సంఘం యొక్క పుస్తకం లోకమునకు పునాది వేయబడక ముందే అదే బైబిల్ గ్రంథము. స్థాపక సంఘములు, సంస్థాపక సంఘములు బైబిల్ తెలియజేస్తున్నది. కేథలిక్ సంఘము, మిగతా సంస్థాపక సంఘములు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడలేదో అట్టి భూమి మీదనున్న వారిని మోసము చేయను. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చిందని, అది ఆయనకి సొంత వాక్యం. నీవు చేసిన దాన్ని బట్టి కాదు, అయితే ఆయన చేసిన దాన్ని బట్టి. ఒక్క నిమిషంలో దాన్ని ముగిద్దాము. మనం త్వరగా ఎఫెసీ 1 అధ్యాయం చూద్దాం. ఇది వినండి, ఇతడు పౌలు. ఈ సంఘమునకు అతడు సంపూర్ణతలోకి వెళ్లవలసి ఉండెను. ఈ సంఘముతో అతడు సంపూర్ణతలోకి వెళ్లవలసి ఉండెను. ఈ క్రైస్తవులకు పౌలు సంబోధిస్తున్నారు. ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? మీ చేతి చూపించండి. మంచిది, ఇది పసిపిల్లలకు కాదు, ఇది ఆహారం భుజించగలిగిన వారికి. 1వ అధ్యాయము, దానిని ఎవరికి అతడు సంబోధిస్తున్నాడు గమనించండి. దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు బిషప్ యొక్క అభిషేకం వల్ల కాదు, సంస్థాపక సంఘం వల్ల కాదు, దేవుని చిత్తం వల్ల అపోస్తలుడైన అనగా పవబడినవాడు. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను అనగా పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులు. క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి ఎవరితో దాన్ని అతడు సంబోధిస్తున్నాడు? సంఘంలో ముందుగానే ఉన్నవారితో. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే నీవు ఆయన శరీరంలో ఉన్నావు, అవునా? అప్పుడు నీవు సంఘంలోని సభ్యుడవు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును కాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపండు కాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన అది ఎలాగూ చేయగలిగను? దానికై ఆయన ఏమి చేశారు? వారు యొర్దాను వరకు చేరారు, వారు వాగ్దాన దేశమును దాటారు, వారు యేసుక్రీస్తులో కూడా పరలోక స్థలంలో కూర్చున్నారు. ఇక్కడే అది ఉన్నది. పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో మనలను ఆశీర్వదించను. వాక్యం యొక్క బోధతో ఒక సంఘముగా పిలువబడిన వారినిగా, అది క్రీస్తులో సంఘముగా క్రీస్తు యేసులో మనము జన్మించినప్పుడు పరలోక స్థలములో మనము కూర్చుంటేమి పరిశుద్ధులమై పిలువబడిన వారమై. ఓహో, ఒకరిని ఒకటి బోధ చేయాలనుకుంటున్నారు. కొరింతీయులతోనైతే ఎంతో ఇబ్బంది, అయితే ఈ సంఘంతో కాదు. వారికి అతడు గంభీరమైన విషయాలు బోధించగలడు. సరే, మంచిది. మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఆయన ఆశీర్వదించను. జ్ఞాపకపుచ్చుకోండి, నా యొక్క ఆఖరి 2 వర్తమానములు క్రీస్తునందు పరలోక విషయంలో స్థలములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. వినండి, ఇది మిమ్మల్ని నానబెట్టనియండి. ఆయన మనలను ఆయనలో ఏర్పరచుకున్న ప్రకారము భూతకాలం ఆఖరి ఉద్యోగములోన నేను అలాగూ చదివానా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున జగత్తు పునాది వేయబడక మునిపే. ఇక్కడ చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చిత మనలను ఏర్పరచుకును. మనలను ముందుగా నిర్ణయించుకుని PREDESTINATED మనం ఏమి చూసాము? ఏమీ లేదు. ఆయన చేసిన దానినే నేను ఎదురు చూస్తున్నాను. ఆయన ఎప్పుడు చేశాడు? మనలను ఏర్పరచుకుని ఆయన గ్రంథమందు మన పేర్లు పెట్టి ఉన్నాడు. జగదుత్పత్తి మునిపే ఈ మరువైన శరీరములో అవయవము అగుట కొరకై ఆయన సంఘ గ్రంథమందు మన పేర్లు పెట్టి ఉన్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని. సహోదరుడా, నీవు ఆ సంఘములో ఉండవలసి ఉన్నది. నీవు అది చేసినట్లయితే, ఎందుకనగా ఆయనకు సంఘము కొరకై వస్తాడు. ఏ రకమైన సంఘమది? మృత మచ్చ లేనటువంటి సంఘము. మనం ఎలా అలా కగలము? క్రీస్తు నందు చనిపోవడం ద్వారా ఆయన మరువైన శరీరములోకి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుట వలన దినములోని ప్రతి గంటకు దేవుని కుమారుని రక్త నిబంధన అక్కడ పెట్టి ఉండటం ద్వారాను నిందారహితముగా కనుగొట్టబడుట అదే సంఘం. మృత మచ్చ లేనిది. ఆయనలో మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన గ్రంథమందు మన పేరులు పెట్టి ఉన్నాడు. బైబిల్ గ్రంథము తెలుపుతున్నది యేసు క్రీస్తు వర్తిపబడిన గొర్రె పిల్లయని 1900 సంవత్సరాల క్రితమా ఎంతవరకు జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రె పిల్ల దేవుడు అను మాట బైబిల్ గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడి ఉన్నది. ఆది యందు దేవుడు దేవుడును పేరును హెబ్రీ భాషలో తీసుకుని దాని భావం మీద గమనించు అది ఈ విధంగా ఉచ్చరింపబడుతున్నది ఎల్ ఎలా ఎలోహీము అని. దాని యొక్క అర్థం ఆయనకు ఆయనే ఉన్నవాడు, ఆయనకు ఆయనే సరిపోయినవాడు, బలవంతుడైన వాడు. దానికి ముందు ఏమీ లేదు, గాలి లేదు, నక్షత్రాలు లేవు, తేమ లేదు, వాతావరణం లేదు, అణువులు లేవు, మాలిక్యులు లేవు. దానికి ముందు ఏమీ లేదు, అది దేవుడై ఉండేను, నిచ్చుడగు వాడు. ఆయనందు గుణ విశేషాలు ఉండేను, రక్షకుడవుట, తండ్రి ఎగుట, దేవుడే ఉట. అప్పుడు అక్కడ ఆయన దేవుడు కాదు, ఆయన దేవుడే ఉండేను. అయితే ఆయనకు ఆయన్ను ఆరాధించు వారు ఎవరూ లేరు. కాబట్టి దేవుడు అనగా ఆరాధన వస్తువు అని అనబడుతున్నది. అయితే ఆయన్ను ఆరాధించు వారు ఎవరూ లేరు. కనుక ఆయనలో ఆ విధంగా ఉండటకు, రక్షకుడవుటకు, స్వస్థపరచువాడగుటకు, అన్ని ఆయనేవుటకు ఆయనలో గుణ విశేషాలు ఉండేను. ఆయన సృజించిన మొదటి వస్తువు. ఇప్పుడు మీలో కొందరు నా ఆది కాండపు కథను తెలుసుకునే ఆశపడుతున్నారు. దేవుడు చెప్పాడు, నరుని మనము చేయదము. ఆయన సృజించిన మొదటి వస్తువు దేవదూతలు, ఆయన్ను ఆరాధించుకునేకై. ఆ తర్వాత ఆయన దేవుడయ్యాడు. తర్వాత ఆయన చెప్పాడు, మనస్సురూపు వందు నరుడు చేయదము. ఏ రకపు నరుని ఆయన చేసి ఉండెను, ఆత్మ మనిషిని. ఆ నరుని ఆయన చేసిన తర్వాత అతనికి స్వాధీనపరచు అధికారమును అనుగ్రహించాను. ఆ తర్వాత భూమిలో ఉన్న దుమ్ములో నుండి నరుని చేశాను. తర్వాత ఇతడు పడిపోయాడు. అప్పుడు ఆయన రక్షకుడయ్యాడు, దేవుడు. తర్వాత రక్షకుడు పాపము రోగములు తెచ్చినది. అప్పుడు ఆయన స్వస్థపరచువాడయ్యాడు. హల్లెలూయా. భూమి నిర్మాణం కక్కుమునిపోయి దాని గుర్చి అంతా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ రాత్రి ఈ కుటుంబానికి ఉన్నదని ఆయనకు తెలుసును. భూమిపైన ఎప్పుడెప్పుడు ఉన్న ప్రతి ఒక్క కీటకము ఆయనకు తెలుసును. దానిలో ఎంత క్రొవ్వు ఉన్నదో, అది కలిగి ఉన్నదో, అది ఎన్నెన్ను సంతన కనురెప్పలతో అది కొట్టుకును ఆయనకు తెలుసును. ఆయన అనంతుడైన దేవుడు, అన్ని సంగతులు ఆయనకు తెలుసును. ఆమేన్. నీ పేరు గ్రంథమందున్నదని ఎరుగుట వలన ఈ రాత్రి నీకు ఆనందంగా లేదా? గంభీరమైన మచ్చల పిట్టని గుర్చి నేను ఆలోచించేటి ఎంతటి మనోహరమైన విషయము. దేవుని పరిశుద్ధ వాక్య పుటలలో ఆమె పేరు ముద్రించబడిందని వారు చెప్తారు. మిగతా పక్షులన్నీ ఆమె చుట్టూ గుప్పుకూడి ఉన్నవి. అవన్నీ వాటన్నిటి చేత ఆమె నిరాకరించబడినది. ఆ మచ్చల పక్షి ఎవరై ఉంటారు? అది తప్పని చెప్పిన ఆ వ్యక్తి నేను వ్యతిరేకిస్తున్నాను. బైబిల్ గ్రంథమందరి మచ్చల పక్షి ఏమై ఉంటున్నది? వారు చెప్పిన రీతిగా అది ఇస్రాయేల్ కాదు, అది యేసుక్రీస్తు యొక్క సంఘము. పాప ప్రాయశ్చిత్తార్థ అర్పణ కొరకు వారు ఏమి చేశారు? వారు గువ్వను తీసుకుని పోయి దాని మెడను విరిచి పైది క్రిందికి పెట్టారు. సజీవంగా ఉన్న దాని మీద రక్తం పోసి దాని యొక్క జత పక్షిని విడిచిపెడతారు. ఆ పక్షి ప్రోక్షింపబడి చనిపోయిన దాని జత పక్షి రక్తము చేత ప్రోక్షణం చేయబడి భూమిపైకి వెళ్లిపోతుంది. చినికరించినది తన రెక్కలపై నుండి వదిలించుకుంటూ రక్తము భూమి మీద విరజంపుకుంటూ పరిశుద్ధం పరిశుద్ధం ప్రభువునకు పరిశుద్ధం 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 ప్రభువుకే చెందును అని అరచును. అది క్రీస్తుకే పోలికే ఇవ్వది. ఆ గొప్ప మచ్చల పక్షి సంఘమై ఉన్నది. చనిపోయిన దాని యొక్క జతకాడైన రక్షకుడు యేసుక్రీస్తు రక్తము చేత ఉన్న సంఘమై ఉన్నది. ఈనాడు లోకాలు ఆమె బతుకుంటూ తన రెక్కలు ఆదించుకుంటూ పరిశుద్ధం 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 ప్రభువుకు పరిశుద్ధత చెందును అని అరచుతున్నది. ఆమేన్. ఆమెను గురించి నేను తెలుసుకుంటానికి నాకెంతో ఆనందంగా ఉన్నది. ఆమె పుస్తకంలో నా పేరు ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. అది నా మంచితనము ద్వారా పెట్టబడలేదు. లేదండి, నేను అక్కడ ఎన్నడూ లేను, లేక నీ మంచితనము లేదు. అయితే దేవుని కనికర సంపన్నత చేత జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన గ్రంథమందు మన పేర్లు పెట్టబడి ఉన్నవి. సంఘం యొక్క గుర్తింపు ఏంటి? ఆమె ఏమై ఉంటున్నది? ఆమె ఎవరై ఉండెను? పిలువబడిన గుంపు. ఎవరు దాని నిర్మాణం చేశారు? యేసుక్రీస్తు. బిషప్ కాదు, కేతలకు సంఘము కాదు, మెథడిస్ట్ కాదు, లూథరి కాదు, వెస్లీ కాదు. కాదండి, ఎవరు దాని నిర్మాణం చేశారు? యేసుక్రీస్తే. దానికి వర్తమానం ఏంటి? పశ్చాత్తాపము, నీతి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, దైవిక స్వస్థత, రక్షణ. దాని యొక్క సభ్యులము ఎలాగో కలుగుతాము దానిలో జన్మించడం ద్వారా. అది లేకుండా పరలోకానికి మనము చేరగలమా? లేదండి. ఎవరైతే క్రీస్తులో మృతి చెందుతారో దేవుడు ఆయనతో కూడా తీసుకుని వచ్చను. ఎవరినైనా కాదు. అయితే ఎవరైతే క్రీస్తులో మృతి చెందుతారో వారిని మాత్రమే. క్రీస్తులో ఎవరైతే చనిపోయారో వారి కొరకు యేసు రానయ్యున్నాడు. ఎఫెసీ 4వ అధ్యాయం కాదు, గలతి అది 4వ అధ్యాయం అనుకుంటాను. ఈ విధంగా చెప్పబడుతున్నది, ఎవరైతే క్రీస్తులో చనిపోతారు దేవుడు వారిని ఆయనతో కూడా తీసుకుని వచ్చును. ఎవరైతే క్రీస్తులో చనిపోతారు దేవుడు వారిని క్రీస్తుతో కూడా తీసుకుని వచ్చును. కాబట్టి ఆమె బయటకు పిలువబడిన గుంపు, మరోమైన శరీరము. క్రీస్తు దాని క్రమములో ఉంచాడు. ఆయన చనిపోక మునుపు ఆయన దాని రాకని గురించి మాట్లాడాడు. ఆయన చెప్పి ఉన్నాడు, నేను వచ్చి ఈ రాజ్యం పైన రాజుగా ఉండను. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఎన్నడూ చూడదు, మీరు నన్ను చూడరు. లోక రాజ్యమునకు మీకేలాంటి సంబంధం ఉండదు. ఆ కడుపు చేతని వారు అలాంటి గందరగోళంలో ఉన్నారు. బబులోను అని పిలువబడుచున్నది. ఒకరంటారు, సరే దేవునికి ధన్యము, నేను ప్రెస్బిటేరియన్ను. దేవునికి ధన్యము, నేను మెథడిస్టును. దేవునికి ధన్యము, దేవునికి ధన్యము, నేను క్రైస్తవుడును. ఆమేన్. అది అంతే. నేను అలాగని నేను ఎలా తెలుసుకుంటాను? ఈ సూచక క్రియల వలన విశ్వాసి, ఈ సూచక క్రియలు విశ్వాసి వల్ల జరుగును. గమనిస్తున్నారా? అదే నీ యొక్క గుర్తింపు కార్డు. ఆగు ఒక నిమిషం, నా ఫెలోషిప్ కార్డు నాకుందనుకుంటాను అది చెప్పుడు కాదు. లేదు, నాకు ఎటువంటిది లేదు. నాది పైన ఉన్నది, ఇక్కడ నేను పొగుట్టుకుని వచ్చాను. అయితే ఆయన చెప్పాడు, భూమి ఆరంభమునకు ముందే ఆయన నా గుర్తింపు కార్డు ఇచ్చాడు. ఆయన రాజ్యములోనికి వచ్చు ప్రతి ఒక్కరికి అది పరలోకమున ఉంచబడి ఉన్నది. ఎందుకనగా అక్కడ వ్రాతలు క్రమమైనవి. నాకెంతో సంతోషము. ఒకరన్నారు, నేను దేవుని వెతికాను, నేను దేవుని వెతికాను అని చెప్తారు. అది బైబిల్ గ్రంథానికి విరుద్ధమైన విషయం. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నీవు దేవుని వెతుకుడు కాదు. దేవుడు ఏదైన తోటలో పైకి క్రిందకి వెళ్లి అరచచు, అదమా నీవెక్కడ ఉన్నావు? ఆదాము అర్చుడు కాదు, దేవా నీవెక్కడ ఉన్నావు? అది కాదు, అది అదమా నీవెక్కడ ఉన్నావు అని దేవుడు కేకవేయచున్నాడు. ఆమె యొక్క సభ్యుడు నీవేందుకు నీకు ఎంతగానో ఆనందిస్తున్నావు, నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. నీవు లేవా? ఈ గొప్ప సంఘాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచినందుకు క్షమించండి. అయితే ఈ ఘనమైన సంఘాన్ని మీరు నమ్ముతున్నారా? అందులోనిది మీ పేరు ఉన్నదని నమ్ముతున్నారా? ఇది మరోమైన శరీరం అని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు కత్రిక వారైన మీరు అందులో సభ్యులవుటకు మీరు చేయవలసిన ఒకటే ఒకటి, అది యేసుక్రీస్తును అంగీకరించి ఆత్మ మూలముగా జన్మించుట. మీరు బాప్టిస్ట్ వారైనను, మీరు మెథడిస్ట్ వారైనను, ప్రెస్బిటేరియన్ లూథరన్ వారు మీరెవరైనను, ఇక్కడ వినండి. నేను పెంతెకోస్ట్ వారి వద్దకు తీసుకుని వెళ్తున్నానని మీరు నన్ను తలంచవద్దు. ఏ సంఘంలోనైనా తిరుగుబాటుదారులున్నారో అలాంటి వారే వీరు కూడా. అది ఖచ్చితంగా నిజం. వారు కేవలం పేరును బట్టి వృత్తిని బట్టి వస్తున్నారు అంతే. అయితే స్వంతము చేసుకున్నట వారికి అది లేదు. అది నిజం. ఎందుకనగా నీవు ఆత్మములుగా జన్మించినప్పుడు నీవు నూతన సృష్టివి. అప్పటి నుండి కుమారుడుగా ఆయన నీతో సంప్రదింపులు చేస్తాడు. నీవు దేవుని ఆత్మ చేత నడిపబడతావు. నీవు ఏ సంస్థాపనకు చెందినప్పటికీ అది కొంచెమున్నది. అది పాతకాలపు లోక పద్ధతి, అది గతించిపోతున్నది. అయితే ఈ గంభీరమైన మరో మగు క్రీస్తు శరీరంలో నీవు సభ్యువా? అలా కాకపోతే ఆయనను ఈ రాత్రి స్వీకరించుము. ఒక క్షణం మనం ప్రార్థించుటకై తలల వంచుచుండగా, మనం ఆలోచన చేస్తుండగా, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొందరు మీ చేతులు పైకెత్తి, దేవా నా చేతులు నీ వైపు ఎత్తుచున్నాను, ఈ రాత్రి ఆ సంఘం యొక్క సభ్యునిగా నన్ను చేయువు, నాకు సంబంధించిన జన్మను నాకు దయచేయము, ప్రభువా నన్ను పిలవవా, నన్ను పిలిచావా? అలాగైతే నేను సంఘపు సభ్యుడిని కావాలని ఆశపడుతున్నాను. ఏ భూసంబంధమైన ఒక స్థాపక సంఘాలకు నేను సంబంధించి ఉంటుంది. అయితే నాకు అనుభవం లేదు. దయ్యాలను వెలగొట్టుటకు ఈ కార్యాలను చేయుటకు నాకు శక్తి లేదు. విశ్వాసకి విశ్వాసని ఇవి వెంబడించడం నీవు చెప్పి ఉన్నావు, ప్రభువా అది ఇంకా నేను పొందుకోలేదు. ఈ సూచక్రియలు తప్పక అని నీవు చెప్పితేవి, అనగా నువ్వు చేస్తావని. ప్రభువా నాకు శక్తి దయచేయము. దేవుడి మిమ్మల్ని దీవించును, దేవుడి మిమ్మల్ని దీవించును. మీరు చేతులెత్తిన మీరంతా దేవుడి మిమ్మల్ని దీవించి ఆ శక్తిని ఇచ్చి యేసుక్రీస్తు యొక్క సంఘముగా, ఈ గొప్ప సంఘముకు సభ్యునిగా చేయును కాక. ఇంకా ఎవరైనా, మనం ప్రార్థన చేయక ముందు, ఎవరి స్త్రీ దేవుడిని దీవించుడు కాక, సహోదరి దేవుడిని దీవించుడు కాక, దేవుడిని దీవించుడు కాక, వెనకాల మీ చేయి నేను చూస్తూ ఉన్నాను, దేవుడు నేను దీవించుడు కాక, ఇక్కడ ఉన్న మీరు నీ చేయి నేను చూస్తూ ఉన్నాను, కుమారుడా నీ చేయి నేను చూస్తున్నాను, సహోదరుడా అవును దేవుడు నిన్ను దీవించును, ఈ చిన్న బిడ్డ ఎవరి స్త్రీ దేవుడు నిన్ను దీవించును. ఇంకా ఎవరైనా చేయతండి, ఇక్కడ కూర్చున్న ఈ సహోదరుని దేవుడు దీవించుడు కాక, నేను సభ్యుణ్ణి కావాలనుకుంటున్నాను. ఈ రాత్రి ఈ భవనం విడిచి వెళ్ళిపోతుండగా ఆ రక్తం నాపైనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను బయటకు వెళ్లిపోయి పరిశుద్ధత ప్రభుకు చెందును కాక అని అది నా జీవిత కేకగా నేను ఉంచుకుందును కాక. అక్కడ వెనకాల ఉన్న బిడ్డ, ప్రభు నేను దీవించును కాక, దేవుడు ఆయన ఆశీర్వాదములు నీకు దయచేయును కాక. ఇంకొకరున్నారా, మీ చేయి పైకెత్తండి, దేవా కనికరము చూపు అని ఒకరు చెప్తారా? బలిపీఠం ఎదుగు మీరు రావాలని ఆశపడితే ఈ పాట పడుతూ ఉండగా ప్రార్థన కొరకై గృహమునకు రా, గృహమునకు రా, అలసిన నీవు గృహమునకు రా. నీ యొక్క స్థితిని గుర్చి నీవు అనిశ్చితంగా ఉంటే నీవు రావాలని నేను ఆహ్వానించుతున్నాను.
Come forward for prayer. Will there be somebody else like to walk up and pray a while tonight? This time, the nation will be blown up. We're living in an awful time. You can't put hopes in nothing today outside of Christ. And why would you risk that soul that God has purchased by the blood of His own Son? Why wouldn't you give your life to Him? What could you lose? Everything's to gain. You say, well, I don't believe in it. Well, the Bible said you're a fool. Why would you... The rich man didn't believe that in the Bible. When the sun was going down, he was laughing and gave. When the sun come up, he was in hell. Why would you take a chance like that, fella? Why don't you come on and give your life to Christ?
Amen.
Look, I'm not warning you. I'm not threatening you. I'm only laying facts to you.
Amen.
Except you're born again, you'll miss it. What good has life been to you? Just like it's all a bunch of disappointments. Why don't you come find something that's eternal? Get a hold of something that's real. While we sing again, there's three or four around here. Won't you come to once more?
Earnestly.
You may never feel that way about it again.
You are weary,
come. Hey, little boy, would you all come on here? Son, come home. Won't you make your way up? Question, are you through with him? Are you going to turn him away? Are you going to say like Pilate, bring me some water, I'll wash my hands of this meeting? You can't do that. It's on your hands. Not only is it on your hands, it's on your heart. It's on your conscience. You'll have to live with it the rest of your life. Don't try to wash it off. You'll do like Pilate did, commit suicide someday, trying to get it off your hands. Don't do it. Come now. One more time, and while we're calling, let some man come, good Christian brothers, some of you ministers with these men, some of you sisters that knows how to talk to people, come kneel down. Just pray with them, show them you're interested in them while we're coming now. Hey. Come for prayer. Let's bow our heads now and pray. Lord, we bring to you these Pentecostals. May your Spirit, Lord, catch fire in their hearts, giving unto them the deep desire and will that they might see Jesus Christ, their Savior, who has bled and died for them, to make them new creatures. Grant it, Lord. We know the Scripture has given us the right of way to believe. Knowing that these who come, you will in no wise cast out. You've made a promise. Your promises are true. He that heareth my word and believeth on him that sent me has eternal life and shall never come to condemnation, but has passed from death unto life. Young and old, give them a life, Lord, of thy Holy Spirit. Grant it, Lord. We ask it in Jesus' name and for his sake. Just a moment. Let them confess their sin.